21-22 చదువుకుందాం. యేసు అక్కడ నుండి బయలుదేరి తూరు సీదోనుల ప్రాంతములకు వెళ్లగా, ఇదిగో ఆ ప్రాంతముల నుండి కనాను స్త్రీ ఒకతే వచ్చి, ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము, నా కుమార్తె దయ్యము పట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేసెను. ప్రైజ్ లార్డ్ బ్రదర్.
ప్రైజ్ లార్డ్ సిస్టర్. 23-24 వచనాలు సిఐ సురేష్ బాబు సార్. ప్రైజ్ లార్డ్ సార్.
నా ప్రైజ్ లార్డ్. అందుకైన ఆమెతో ఒక్క మాట అయినను చెప్పలేదు. అప్పుడు ఆయన శిష్యులు వచ్చి, ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేయించినది కనుక ఈమెను పంపివేయమని ఆయనను వేడుకొనగా, ఆయన, ఇశ్రాయేలు ఇంటి వారై నశించిన గొర్రెల యొద్దకి గాని మరి ఎవరి యొద్దకు నేను పంపబడలేదు అని. ప్రైజ్
ప్రైజ్ లార్డ్ సార్. 25-26 వచనాలు సిస్టర్ రిబ్కా గారు.
ఆయనను ఆమె వచ్చి ఆయనకు బ్రొక్కి, ప్రభువా, నాకు సహాయం చేయమని అడిగిన, అందుకు ఆయన, పిల్లల రొట్టె తీసుకుని కుక్క పిల్లలకు వేట యుక్తం కాదని చెప్పగా.
27-28 వచనాలు సిస్టర్ పద్మారామబాబు గారు. సిస్టర్ ప్రైజ్ లార్డ్.
ఆమె, నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడు ముక్కలు తినను కదా అని చెప్పాను. అందుకేసు, అమ్మా, నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగాక అని ఆమెతో చెప్పాను. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థ నొందెను.
29-30 వచనాలు బ్రదర్ రాజేష్ గారు. తమ్ముడు ప్రైజ్ లాడ.
ప్రైజ్ లాడమ్మా. యేసు అక్కడ నుండి వెళ్లి గలిలయ సముద్ర తీరమునకు వచ్చి కొండ ఎక్కి అక్కడ కూర్చుండగా బహుజన సమూహములు ఆయన యొద్దకు కుంటివారు, గృటివారు, మూగవారు, అంగహీనులు మొదలైన అనేకులను తీసుకుని వచ్చి ఆయన పాదముల యొద్ద పడవేసిరి. ఆయన వారిని స్వస్థపరచను. ప్రైజ్ లాడన్న.
ప్రైజ్ లాడ్ తమ్ముడు. 31 వచనం సురేందర్ గారు.
ప్రైజ్ లాడన్న. మూగవారు మాట్లాడుటయు, అంగహీనులు బాగుపడుటయు, కుంటివారు నడుచుటయును, గురుడివారు చూచుటయును జనసమూహం చూసి ఆశ్చర్యపడి ఇశ్రాయేలు దేవుని మహింపర్చిరి. ప్రైజ్ లాడన్న.
ప్రైజ్ లాడ్. 32 వచనం సిస్టర్ జ్యోతి గారు. సిస్టర్ ప్రైజ్ లాడ్.
ప్రైజ్ లాడ్ బ్రదర్. అంతటా యేసు తన శిష్యులను పిలిచి, ఈ జనులు నేటికి 3 దినముల నుండి నా యొద్దనున్నారు, వారికి తిననేమియూ లేదు, కనుక వారి మీద కనికరపడుచున్నాను, వారు మార్గములో మూర్చపోదురేమో అని, వారిని ఉపవాసముతో పంపివేయటకు నాకు మనసు లేదని వారితో చెప్పగా. ప్రైజ్ లార్డ్ బ్రదర్.
ప్రైజ్ లార్డ్. 33-34 వచనాలు బ్రదర్ అశోక్ గారు. ప్రైజ్ లార్డ్ బ్రదర్.
బ్రదర్ ప్రైజ్ లార్డ్ బ్రదర్. ఆయన శిష్యులు ఇంత గొప్ప జనసమూహమును తృప్తిపరచుటకు కావలసిన రొట్టెలు అరణ్య ప్రదేశంలో మనకు ఎక్కడి నుండి వచ్చినని ఆయనతో అనిరి. యేసు, మీ యొద్ద ఎన్ని రొట్టెలున్నవని వారిని అడుగుగా, వారు 7 రొట్టెలను, కొన్ని చిన్న చేపలను ఉన్నవని చెప్పిరి. ప్రైజ్ లార్డ్ బ్రదర్.
ప్రైజ్ లార్డ్. 35-36 వచనాలు బ్రదర్ ఇమ్మానుయేల్ గారు. బ్రదర్ ప్రైజ్ లార్డ్ బ్రదర్. ప్రైజ్ లార్డ్ అండి.
అప్పుడు ఆయన నేల మీద కూర్చుండుడని జనసమూహమునకు ఆజ్ఞాపించి, ఆ 7 రొట్టెలను, ఆ చేపలను పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వాటిని విరిచి తన శిష్యులకిచ్చెను. శిష్యులు జనసమూహమునకు వడ్డించిరి. దేవుడు వచ్చిన వారిని ఆశీర్వదించుటగాక. ఆమె.
37-39 వచనాలు బ్రదర్ కృపాకర్రావు గారు. కృపాకర్ రావు గారు నెల్లూరు కోఆర్డినేటర్.
ప్రైజ్ లార్డ్ బ్రదర్. వారందరూ తిని తృప్తి పొందిన మీదట మిగిలిన ముక్కలు 7 గంపల నిండా ఎత్తిరి. స్త్రీలను పిల్లలను కాక తినిన వారు 4,000 మంది పురుషులు. తరువాత ఆయన జనసమూహములను పంపివేసి దోని ఎక్కి మగదాసు ప్రాంతములకు వచ్చాను. ప్రైజ్ లార్డ్ బ్రదర్.
ప్రైజ్ లార్డ్ బ్రదర్. చక్కగా మీకు ఇవ్వబడిన పాఠ్యభాగాలను దోషం లేకుండా అర్థవంతంగా చదివినందుకు అందరికీ కూడా యేసుక్రీస్తు నామంలో ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు బైబిల్ స్టడీ నడిపించడానికి మన మధ్యలో ఉంటున్న సిఏ మహేష్ సార్ కి సమయాన్ని అప్పగిస్తున్నాను. సార్ ప్రైజ్ లార్డ్ సార్.
విజయ్ ప్రైజ్ లార్డ్. వాయిస్ వస్తుందా బ్రదర్?
వస్తుంది సార్, క్లియర్ ఉంది సార్, సమయం తీసుకోండి.
అందరికి యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్ఠ నామములో ఉదయ కల్పు బైబిల్ స్టడీకి ప్రేమపూర్వకంగా కొని తెలియజేస్తా ఉన్నాను. ప్రార్థన చేస్తున్నాం. తల్లి వంచండి, ఏకీభవించండి. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమస్వరూపం దేవ, దయగలిగిన రక్షక, సర్వాధికారి, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. మీరు మా జీవితాలు అనుగ్రహించిన శ్రేష్ఠమైన దినం 26వ తేదీని బట్టి మీకు వందనాలు. మీరు మాకు అనుగ్రహించిన దివ్య వాక్యాన్ని బట్టి మీకు వందనాలు. వాక్యాన్ని ధ్యానించడానికి మీరు మాకు ఇచ్చిన బైబిల్ స్టడీ ప్యాటర్న్ బట్టి మీకు వందనాలు. నా ఉదయకాలం స్టడీ టీమ్ గా ముందుకొచ్చిన నిబిడలను బట్టి మేము స్తుతిస్తూ ఉన్నాను. శైలజ దిలీప్ గారిని బట్టి మీకు వందనాలు. సురేష్ బాసియ గారిని మీరు బలపరచండి. సోదరి రిప్కాని మీరు బలపరచండి. పద్మ రాంభవన్ బట్టి మీకు వందనాలు. రాజేష్ ని బట్టి, సురేందర్ని బట్టి, సిస్టర్ జ్యోతి గారిని బట్టి, అశోక్ బ్రదర్ని బట్టి, మాణియని బట్టి, కృపారావుని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాను. ఉమ్మడి గుంటూరు సహవాసాల్లో ఆయన ప్రకాశం సహవాసంలో ఉన్న నెల్లూరు సహవాసం నాయకులందరినీ మీరు బలపరచండి. ఉదయం కూడా మీరు బలపరచండి. వచ్చిన వారందరికీ మా సంభాషణ ప్రయోజనకరంగా మీరు ఉంచండి. వాక్యాన్ని ఇంకా లోతుగా చక్కగా అర్థం చేసుకోవడానికి, అన్వయించుకోవడానికి, ఆచరించడానికి మా అందరికి చాలని కోరుకున్నవ్వండి. దయగల తండ్రి, నీకు స్తుతులు చెల్లిస్తూ మధ్యాహ్నం స్త్రీల ఐక్య ఆరాధన, సాయంకాలం జిల్లాలో ఆరాధనలు కూడా మీ దయగల హస్తాలకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. అందరికి యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్ఠమైన నామములో ఉదయకాలపు శుభాలు తెలియజేస్తా ఉన్నాను. ఎవరు ఈ స్టడీ టీమ్ సభ్యులుగా ఉన్నారో వారు అన్మ్యూట్ చేయాలి. విజయ్ చూడండి, మొదటిగా మనం స్టడీ గైడ్లైన్స్ లో భాగంగా వాక్యాన్ని, ఎవరికి వారు వాక్యాన్ని స్పష్టంగా చదివారు, చదివిన వాక్యాన్ని మొదటిగా సొంత మాటల్లో మాట్లాడతారు. వివరించరు, మీరు వ్యాఖ్యానంలోకి వెళ్ళబోరు, సొంత మాటల్లోనే మీరు వాక్యాన్ని పంచుకుంటారు. సొంత మాటల్లో మాట్లాడాలి. మొదటిగా శైలజా దిలీప్ గారు, మీ వాక్య భాగం మీద మీరు మాట్లాడాలి.
యేసు తూరు సీదోనుల ప్రాంతానికి వచ్చాడు. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి కనాను స్త్రీ ఒకటే దెయ్యం పట్టి బాధపడుతున్న తన కుమార్తె కొరకు కరుణించమని ప్రభువును అడుగుతుంది.
తర్వాత 23-24 వచనాలు ఉదయబాబు సిఏ గారు ట్రైనింగ్
కేసు. అప్పుడు కనాను స్త్రీ యేసు ప్రభువారిని అడిగినప్పుడు ఆయన ఒక మాట కూడా మాట్లాడలేదు. మాట్లాడుకుంటే అప్పుడు శిష్యులు వచ్చి ఈవిడ మనతో పాటు వచ్చి కేకలు వేస్తుంది కాబట్టి ఆవిడ్ని పంపివేయండి ఆయన్ని వేడుకుంటున్నా. అప్పుడు ఆయన యేసు ప్రభువారు ఇస్రాయేల్ ఇంటివారిలో నశించిన గొర్రెలు అవుతుంది కానీ మరి ఎవరి వద్దకు నేను పంపబడలేదని వారితో శిష్యులతో చెప్పారనా. ప్రైజ్ లేనా?
ప్రైజ్ లేడు. తర్వాత 25-26 సిస్టర్ రిబ్కా ట్రైనింగ్ టీమ్.
ప్రైజ్ లేదు సార్.
ప్రైజ్ లేదు.
ఈ విధంగా ఇస్తో సమాధానం చెప్పిన ఆయనను ఇట్లా జరిగినా కూడా ఆమె వచ్చి ఆయనకు నొక్కి ప్రభువా నాకు సహాయం చేయమని యేసు ప్రభును కనాన్స్త్రీ అడిగింది సార్. మళ్ళీ యేసు ప్రభు పిల్లలు రొట్టె తీసుకుని కుక్క పిల్లలకు వేయటము సరికాదమ్మా అని చెప్పినారు సార్.
29:30 బ్రదర్ రాజేష్ ప్రకాశం పోలీస్ కోఆర్డినేటర్.
సార్ ప్రైజ్ లాడ్ సార్.
ప్రైజ్ లాడ్ అమ్మ.
యేసు ప్రభు తూరు సిదోను ప్రాంతం నుండి గలిలయా సముద్ర తీరము నడుచుకుంటూ కొండ ఎక్కి కూర్చుంటాడు. బహుజన సమూహము మరి యేసు ప్రభు యొద్దకు కుంటివారిని, గురిటివారిని, మూగవారిని, అంగహీనులను, ఇతరత్ర రోగాలతో బాధపడుతున్న వారిని యేసు పాదముల యొద్ద పడవేసినప్పుడు యేసు ప్రభు వారిని స్వస్థపరుస్తాడు సార్. ప్రైజ్ లాడ్ సార్.
31 సురేంద్ర మెడికల్ కోఆర్డినేటర్.
ప్రైజ్ లాడ్ సార్. ఇక్కడ జరిగిన స్వస్థ కార్యాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని చూసి అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఆశ్చర్యపడి యెహోవా దేవుని మహిమపరిచారు సార్.
32 జ్యోతి సూర్య ప్రకాష్ గారు ఉమెన్ కోఆర్డినేటర్ గుంటూరు.
యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులను పిలిచి, ఈ జనులు 3 జనముల నుండి నా ఎద్దనున్నారు, వారికి తిననేమీ లేదు కనుక వారి మీద జాలిపడి వారు మూర్ఛిల్లి పోతారేమో అని వారిని ఉపవాసంతో పంపివేయటకు యేసుక్రీస్తు ప్రభు వారికి మనసు లేదని శిష్యులకు తెలియజేశారు సార్.
33-34 బ్రదర్ అశోక్ పల్నాడు మెడికల్ కోఆర్డినేటర్.
సార్ ప్రైజ్ లెట్ సార్.
ప్రైజ్ లెట్ బ్రదర్.
అక్కడ ఉన్నటువంటి జన సమూహంను తృప్తిపరచుటకు కావలసిన రొట్టెలు ఈ అరణ్య ప్రదేశంలో ఎక్కడి నుంచి ఉన్నవని అడిగారు సార్ శిష్యులు. అయితే యేసు మీ దగ్గర ఏమున్నవి అడిగితే శిష్యులు 7 రొట్టెలు, 2 చిన్న చేపలు ఉన్నవని చెప్పారు.
బాగుంది, అందరూ ధైర్యంగా సూటిగా సొంత మాటల్లో పంచుకోండి అన్నప్పుడు సులభ భాషలో సొంత మాటల్లో చెప్పారు. అయితే తర్వాత మనం మాట్లాడేది 5వ పాయింట్, సొంత మాటలో చెప్పిన తర్వాత మిగతా వాళ్ళు దిద్దుబాటు చేయాలి. పక్క వాళ్ళు వచ్చిన వాళ్ళ మీద వాళ్ళు మాట్లాడడం మీరు విన్నారు కాబట్టి ఏమైనా
ఇద్దరు సభ్యులు ఉన్నారు సార్.
30 ఎక్కడ దాకా? అశోక్ దాకా వచ్చానా?
ఎస్ సార్.
తర్వాత 35-36 ఇమానియల్.
ప్రైజ్ లాడ్ సార్.
ఎస్ బ్రదర్ ప్రైజ్ లాడ్.
అప్పుడు అక్కడ ఆకలి గొల్లిన వారికి మరి ఆహారాన్ని సిద్ధం చేసినప్పుడు మరి అందరూ కూర్చోమని చెప్పినప్పుడు జనసమూహానికి వారు చక్కగా కూర్చున్నారు. కూర్చున్న వారికి ఏదైతే తీసుకొచ్చి వారికి ఇచ్చారో యేసుక్రీస్తు వారిని పట్టుకుని దేవునికి పుట్టిన సాస్కృతిని చెల్లించి చక్కగా విరిచి వారికి వడ్డించారు.
బాగుంది. 37-39 వరకు కృపారావు బ్రదర్ నెల్లూరు కోఆర్డినేటర్.
ప్రైజ్ లాడ్ సార్.
ప్రైజ్ లాడ్ బ్రదర్.
వారందరి తిని తృప్తి పొందిన తర్వాత మిగిలిన ముక్కలు ఏవైతే ఉన్నాయో అవి 7 గంపలు ఎండా ఎత్తినట్టుగా చూస్తున్నాం సార్. తర్వాత మరి లెక్కేసినప్పుడు స్త్రీలను పిల్లలను కాకుండా 4,000 మంది పురుషులు ఉన్నారు. ఆ జన సమూహములను ఆయన పంపివేసి ధోని ఎక్కి మగదాస్ ప్రాంతానికి వెళ్లారు సార్. ప్రైజ్ లాడ్ సార్.
థ్యాంక్ యూ. 10 మంది కూడా మీకు ఇవ్వబడ్డ వాక్యాన్ని స్పష్టంగా చదివారు 4వ పాయింట్ ప్రకారంగా. తర్వాత సులభ భాషలో సొంత మాటల్లో కూడా చెప్పారు. 5వ పాయింట్ ప్రకారంగా అభ్యంతరాలు ఉంటే మాట్లాడాలి. అభ్యంతరాలు అన్న మాట దగ్గర పక్కవారు వాళ్ళు చెప్తున్నప్పుడు అక్కడున్న వాక్యాన్ని ఏమైనా మిస్ చేశారా, ఏమైనా కలిపారా, ఏమైనా వదిలేసినా, ఏమైనా కలిపినా, లేకపోతే అక్కడ ఉన్న వాక్యానికి వేరేగా వాళ్ళు చెప్పినట్టుగా మీకు అనిపించినా మాట్లాడితే వాళ్ళు సరి చేసుకోవడానికి బాగుంటుంది. ఏమైనా కరెక్షన్స్ మాట్లాడతారా? 5వ పాయింట్ వెంబడించి కరెక్షన్స్ మాట్లాడతారా?
అన్న ప్రైజ్ అన్నా.
సురేష్ అన్న
చిన్న కరెక్షన్, బ్రదర్ మిస్ అయ్యారు. మన 35-36 వచ్చినది ఎమ్మెన్యల్ బ్రదర్ సార్ అన్నప్పుడు అది యేసు ప్రభు వారు కృతజ్ఞతలు చెల్లించి వాటిని విరిచి వాళ్ళకి వడ్డించారన్న, అని అన్నారు బ్రదర్. ఆయన శిష్యులకి ఇస్తే శిష్యులు వడ్డించారని ఉంటుంది చిన్న యాడింగ్ అనే పాయింట్.
కీలకమైన పాయింట్ కూడా 36వ వచనంలో ఆయన వడ్డించలేదు, ఆయన శిష్యుల ద్వారా వడ్డించేటట్లుగా చేశాడు. అది ఇమానుయేల్ బ్రదర్ మిస్ అయ్యారు. బాగుంది, మంచి కరెక్షన్. ఇంకేమన్నా అట్లాగే చెప్తారా? ఇంకేమైనా పక్క వారి వాక్యాలు చెప్పేది ఏమన్నా ఉందా? అంటే మీరు మీకు ఇచ్చిన వాక్యం మీద మాట్లాడమే కాకుండా మీ పక్కవారు మాట్లాడుతున్నప్పుడు శ్రద్ధగా వినడం కూడా అవసరం. గ్రూప్ బైబిల్ స్టడీ జరిగే మెయిన్ అదే. ఇంకేమన్నా కరెక్షన్స్ ఉన్నాయా? కానీ ఒక విషయం నేను చెప్పగలిగింది ఏంటంటే, ఒక్కరిని కూడా అబ్జెక్ట్ చేసే పని లేకుండా చాలా ట్యూన్ అయ్యి సొంత మాటలో చెప్పండి అంటే సొంత మాటలోనే చెప్పారు, ఆ వాక్యాన్ని చెప్పారు. లెంతీగా చెప్పలేదు, ఆల్మోస్ట్ వాళ్ళందరూ బాగా మాట్లాడారు. అయినా సరే ఇమానుయేల్ దాంట్లో ఆయన ఒక మిస్టేక్ చెప్పాడు. అట్లాగే ఎవరైనా అక్కడ ఉన్న దాన్ని పొరపాటుగా చెప్పినా, వదిలేసినా, యాడ్ చేసినా, ట్విస్ట్ చేసినా మాట్లాడచ్చు. దానివల్ల వాళ్ళు నెక్స్ట్ టైం సరిగ్గా ఆలోచించగలుగుతారు, దిద్దుబాటు వాళ్ళు చేసుకోవడానికి అవకాశం ఉంటారు. రైట్, ఇంకేమి లేవని భావిస్తా ఉన్నాను, అందరూ బాగా మాట్లాడారు. నెక్స్ట్ ఆరో పాయింట్ లో, ఆరో పాయింట్ ఉద్దేశం ఏంటంటే, దయచేసి మీరు మాట్లాడాలి. ఒకవేళ మేమేదో మా ఇన్ఛార్జ్ గారు మా పేరు ఇచ్చాడు, మేము వచ్చాము, మనం కామ్గా ఉంటే 10 మందిలో నేను మాట్లాడకపోతే ఏమైంది, వాళ్ళు మాట్లాడుకుంటారులే అని మీరు కామ్గా ఉంటే, ఎవరు మాట్లాడకుండా మౌనంగా ఉన్నారో వాళ్ళకి వాళ్ళ జిల్లాలో బైబిల్ స్టడీ నడిపించుకోవాలి, అది ముఖ్యం కాబట్టి వాళ్ళకి ఇంకా ఆ కాన్ఫిడెన్స్ రాలేదు కాబట్టి వచ్చే వారం కూడా వాళ్ళు మళ్ళీ బైబిల్ స్టడీలో తీసుకుంటాం. మాట్లాడడం అలవాటు అయ్యే వరకు బైబిల్ స్టడీలో కూర్చోబెడతాం, కాబట్టి మీరు మాట్లాడాలి. మాట్లాడుతున్నప్పుడు మీరు ఒకటే రెండు మాటల్లోనే సమాధానం చెప్పాలి. అంటే ముందు మీరు సమాధానం చెప్పేయాలి, వివరంలోకి వెళ్ళకూడదు. వివరణ మనం అడిగితేనే వివరంలోకి వెళ్ళాలి. అప్పుడు ఆ డిస్కషన్ కూడా వినే వాళ్ళకి ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. సో ఏం చెప్పాలనుకుంటున్నామో ముందు మెయిన్ పాయింట్ చెప్పేస్తాము, వివరణ అడిగితే వివరంలోకి వెళ్తారు. అంతే తప్ప మీరు వివరిస్తా కూర్చుంటే టైం అయిపోద్ది. తర్వాత రైట్, ప్రశ్నల్లోకి మనం వెళ్తాము. అప్పుడు వచ్చిన వెంబడి వచ్చిన మీద ప్రశ్నలకు వెళ్తున్నాం. ప్రశ్నలే కాదు, మీరు ఆల్రెడీ నాకు ప్రశ్న వచ్చింది, నేను స్టడీ చేయగలిగాను, అందరికి సోర్సెస్ అందుబాటులో ఉన్నాయి కాబట్టి నాకు ఇలాంటి సమాధానం దొరికింది అని చెప్తే దాని మీద డిస్కషన్ పెట్టాల్సిన అవసరం లేదు. దేని మీద డిస్కషన్ పెడతామంటే క్లారిటీ రాని విషయాలు, మనం స్టడీ చేద్దామన్నా కుదురుతా లేదనుకున్న విషయాల మీద డిస్కషన్ పెడితే మేలుకరంగా ఉంటుంది. సో నేను 8వ పాయింట్ తీసుకుంటా ఉన్నాను, ప్రశ్నలు సమాధానాలు మీరు చర్చించాలి. ఇక్కడ ప్రశ్నల దగ్గర థియాలజికల్ క్వశ్చన్స్ కాదు, బైబిల్ని శోధించి పరిశోధించే ప్రశ్నలు కాదు, మనం ఆ ప్యాసేజ్ని అర్థం చేసుకొని మన జీవితాల్లో వాటిని ఆచరించే ప్రశ్నలు, ఆరోగ్యకరమైన మేలు చేయ ప్రశ్నలు. మీరు కాంటెక్స్ట్కి సంబంధం లేని ప్రశ్నలు అడిగితే స్టడీ లీడర్ తీసుకోకూడదన్న గైడ్లైన్స్ ఉన్నాయి కాబట్టి నేను తీసుకోలేను, అదొకటి మీరు గమనించండి. సరే, ఇక్కడ మనం పార్టిసిపెంట్స్కి నా రిక్వెస్ట్, మీ అందరికి కూడా చాట్ బాక్స్ అందుబాటులో ఉంది. సో డిస్కషన్ జరుగుతూ ఉన్నప్పుడు మీరు చక్కగా పార్టిసిపేట్ చేయొచ్చు, మీరు ప్రశ్నలు సంధించవచ్చు, మీరు సమాధానాలు చెప్పొచ్చు. ప్రశ్నలు చెప్పినా సమాధానం చెప్పినా, ప్రశ్నలు చెప్పినా సమాధానం చెప్పినా వాక్యాలు రాస్తే సరిపోదు. మీరు ఆ వాక్యం దగ్గర మీ పాయింట్ ఏంటో రాస్తే కూడా బాగుంటుంది. ఇక్కడ సామ్యూయేలు మీరు సొంత మాటలు చెప్పిన వాక్యాల మీద ఏమైనా కరెక్షన్స్ ఉన్నాయా అన్నాక తను కొన్ని కరెక్షన్స్ ఇచ్చాడు. పిఏ సురేష్ బాబు గారు దాంట్లో కరెక్షన్ ఇచ్చాడు, ఏమన్నాడంటే, అడుగుతున్నారు అనడం కంటే అరుస్తున్నారు అంటే బాగుండునేమో అన్నాడు. 15:23 నుంచి వాళ్ళ కేకలు ఆయన వేడుకు అనగా అన్న మాట దగ్గర కొంచెం వాళ్ళు క్యాజువల్ గా అడిగినట్టు కాదు కానీ బాబు నీకు దండం పెడతాము పంపించేయండి ఇవిని అన్నట్టుగా వాళ్ళు అంటున్నారు అని అన్నాడు. బాగుంది, చెప్పిన తప్పేం కాదు కానీ ఈ పదం ఇంకా బాగుంది, అరుస్తున్నారన్న దానికంటే కూడా వేడుకుంటున్నారు అన్నమాట. 21వ వచనం శైలజ దిలీప్ గారి దాంట్లో నుంచి హెడ్ కానిస్టేబుల్ సారీ కానిస్టేబుల్ 11 బ్యాచ్ సుధాకర్ తనే అంటాడు. 21వ వచనంలో దావీదు కుమారుడా అనేది చెప్పలేదు, అక్కడ దావీదు కుమారుడా అన్న మాట ఆమె అంది, మీరు దావీదు కుమారుడు అన్న మాటని మాట్లాడలేదు అన్నారు. బాగుంది. తర్వాత మంజుల విజయ్ మెదక్ నుంచి తన అంటది 26వ వచనం నుంచి రిప్క ప్లానింగ్ టీమ్ తను చెప్పిన దాంట్లో నుంచి మాట్లాడుతుంది ఏమని, రొట్టె అంటే పిల్లలు అంటే కుక్క పిల్లలు అంటే ఏమిటి క్లియర్ గా చెప్పండి. ఓ ప్రశ్న అడుగుతుంది, ఆ ప్రశ్నను మనం అప్పుడు తీసుకుందాం. సందీప్ అంటాడు 26-27 వచనాల నుంచి, ఎవరిది రిప్క పద్మరాంబాబు వచనాల్లో మాట్లాడుతున్నాడు. వచనంలో విశ్వాసం ఎక్కడ ఉంది సార్, అర్థం కాలేదు సార్, క్లియర్ గా చెప్పండి అంటాడు. ఇది 26-27 నుంచి అంటాడు. 26-27 లో విశ్వాసము సరే వాళ్ళు ఏదో అన్నారు, దాని మీద మనం డిస్కషన్ లోకి వెళ్ళలేం కానీ మొత్తానికి శామ్యూయేలు అడుగుతున్నారు కాదు వేడుకుంటున్నారు అన్న అంటే బాగుంటుంది, అరుస్తున్నారంటే బాగుంటుంది. సుధాకరు తను దావీదు కుమారుడు అన్న మాట మిస్ అయ్యారని తన అబ్జర్వేషన్. ఇవేమీ బ్లంటర్ మిస్టేక్స్ కావు కానీ పక్క వాళ్ళు ఏమంటాము ఇంకా బెటర్ గా మనం ఆలోచించడం కొరకు అది హెల్ప్ అయ్యేది. బాగుంది. ఇక్కడ మనం కరెక్షన్స్ మాట్లాడుకున్నాం, మనం ఇప్పుడు వచ్చిన వెంబడి వచ్చిన మాట్లాడుకోబోతున్నాం. సో వచ్చిన వెంబడి వచ్చిన మాట్లాడుకుంటున్నప్పుడు 21-22 వచనాలు శైలజ దిలీప్ గారు మీ వచనాల మీద మీరేమైనా మాట్లాడేది ఉందా, ప్రశ్నలు కానీ సమాధానాలు కానీ స్టేట్మెంట్స్ కానీ మీరు మాట్లాడవచ్చు. అమ్మ వందనాలు.
అయ్యా వందనాలు అయ్యా.
మాట్లాడారు
ఇక్కడ అంటే నా డౌట్ చెప్పొచ్చా?
చెప్పండి.
ప్రభు అక్కడే ఉన్నారు అంటే ఆ దారిలో వెళ్తున్నారు, మరి ఆమె వచ్చింది ప్రభు దగ్గరగానే ఉండుంటాడు కదా, ఆమె కేకలు ఎందుకు వేస్తుంది అంటే పెద్దగా అరిచి చెప్పడం అనేది కేకలు అంటాం కదా, మరి తన కుమార్తె అంటే అంత బాధపడుతుంది ప్రభు తన నుంచి దాటి వెళ్లిపోతున్నాడు కనుక ఆమె దావీదు కుమారుడా నన్ను కరుణించమని కేక వేసిందా, ప్రభు అక్కడే ఉన్నాడు కదా అని నాకు అనిపించింది. అయ్యా ప్రైజ్ లార్డ్.
అంటే మీరు 22వ వచనంలో దగ్గరే ఉన్నాడు మామూలుగా పిలవచ్చు కానీ ఎందుకు కేక వేసింది అన్న మాటని ప్రశ్నగా అడుగుతున్నారా, మీరే దానికి వివరణ చెప్తున్నారా, అది నేను మిస్ అయ్యాను.
లేదయ్యా, నేను ప్రశ్న అడుగుతున్నా, కేకలు వేసింది అని అక్కడ రాసింది కదా, కేకలు ఎందుకు వెయ్యాలి దగ్గరే ఉండుంటారు ప్రభువు అనేది నా క్వశ్చన్.
అంటే ఇక్కడ చిన్న సబ్మిషన్ ఏంటంటే అమ్మా, మీ వాక్య భాగం మీద మీరు ఆల్రెడీ స్టడీ చేసి క్లారిటీకి వచ్చేసి ఉండాలి, అయినా సరే మీ స్టడీలో తేలకపోతే అది ప్రశ్న అవుతుంది. లేకపోతే మీరేమంటారంటే నాకు ఇచ్చిన వాక్య భాగం మీద నేను ప్రిపేర్డ్ గా ఉన్నాను, మిగతా వాళ్ళు ఏమైనా అర్థం కాని విషయాలు అడిగితే నా వాక్యం నుంచి నేను చెప్పగలుగుతాను అని మీరు ఇక్కడ మీ వాక్యం నుంచి సమాధానం చెప్పేవారుగా ఉండాలి. అది ఎవరికి వాళ్ళే, మీ వాక్య భాగం మీద మీరు గ్రిప్ తెచ్చుకొని ఉండాలి. అయినా సరే మీరు స్టడీ చేస్తే దొరకని విషయాలు మీరు అడిగితే బాగుంటుంది, పక్క వాళ్ళు మిమ్మల్ని ప్రశ్నలు అడిగితే మీరు సమాధానం చెప్పగలిగితే బాగుంటుంది. ఇది నిజంగా మీకు అర్థం కాలేదా, లేకపోతే ఇది అడగాలి కాబట్టి అడుగుతున్నారా?
లేదయ్యా, అర్థం కాగడుతున్నా, ప్రభు అక్కడే ఉండి ఉంటారు, ఆ దారిలో వెళ్తున్నారు, ఆమె వచ్చింది, వచ్చినప్పుడు అయ్యా దావీదు కుమారుడు కరుణించు అని ఆయన కాళ్ళ మీద పడిపోవడము అట్లా చేయొచ్చు కదా, ఇవి అంతగా కేకలు వేయాల్సిన అవసరమే ఉంది, బిడ్డ కష్టంలో ఉంది నిజమే, మరి దానికోసం అక్కడే ఉన్నారు కరుణించయ్యా అని చెప్పేసి ఆయన పాదాల మీద పడిపోయి ఉండొచ్చు కదా అనేది నాకు చిన్న డౌట్. ఎందుకు ఆమె కేకలు వేసి అరిచి ప్రభువుని అడిగింది?
బాగుంది, ఏమైనా శైలజ అమ్మ ప్రశ్నకు సమాధానం ఏమైనా చెప్పగలిగితే స్టడీ టీప్ మాట్లాడచ్చు.
సార్ ప్రైజ్ లార్డ్ సార్.
జ్యోతి సూర్యప్రకాష్ గారు. ఎస్ అమ్మ.
సార్ అంటే సిస్టర్ గారు అడిగిన దాన్ని బట్టి ఆ ప్రాంతంలో కణాన స్త్రీ అంటే ఒకటి అంటే అన్నిలు సార్, వాళ్ళు అన్నిరాలు అయిన ఆ స్త్రీ దావీదు కుమారుడు నన్ను కరుణించుము నా కుమార్తె దయ్యం పట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేసిన అంటే అన్యులు కాబట్టి వారికి తెలియదు, ఆ విధంగా కేకలు వేసి యేసు ప్రభు దగ్గరికి వచ్చి ప్రాధేయపడిందని నేను అనుకుంటున్నాను, నేను ఆ విధంగా భావించుకుంటున్నాను సార్.
బాగుంది, ఇంకొకరు ఎవరన్నా మాట్లాడతారా? రాజేష్ మాట్లాడు, సురేంద్ర తర్వాత మాట్లాడు.
సార్ ఇదే పోర్షన్ మార్కు సువార్త 7వ అధ్యాయంలో ఉంది సార్. అక్కడ వచ్చేసి కనాను స్త్రీ యేసు ప్రభు వద్దకు వచ్చి ఆయన పాదం మీద పడినట్లు వేడుకున్నట్లు ఇక్కడ రాయబడింది సార్.
మార్కు సువార్త 7వ అధ్యాయంలో 25లో రైట్ పాదాల మీద పడింది అండ్ రాయబడింది, కేకలు వేసినట్టుగా లేదు. నీ పాయింట్ ఏంటి?
అదే సిస్టర్ అంటున్నారు ఇట్లా కేకలు వేసినట్టుగా అక్కడ పాదం మీద పడలేదు కదా అని డౌట్ అడుగుతున్నాను కదా సార్. అక్కడైతే రాయబడలేదు కానీ ఇక్కడ మార్క్స్ వార్తలో పాదంలో ఒకటి యేసు ప్రభువును వేడుకున్నది అని ఇక్కడ రాయబడింది అని అంటాను.
బాగుంది, ఒకటి ఆమె అన్య స్త్రీ కాబట్టి కేకలు వేసింది అని భావించిన మార్కు సువార్తలో చాలా చక్కగా రాజేసు ఆమె పాదాల మీద పడి వేడుకుంటుంది అని మాట్లాడుతున్నాడు. ఇంకేమైనా మాట్లాడతారండి ఆ ప్రశ్న మీద?
సార్
ఎస్ బ్రదర్.
సార్ ఇక్కడ కనాను స్త్రీ సార్
మాట్లాడు బ్రదర్.
కనాను స్త్రీ అన్యురాలే కానీ యేసు ప్రభు వారు వెళ్తున్నప్పుడు ఆయన చుట్టూ దగ్గర దాకా మనకి ఈ అద్దె మనకి పాఠ్యభాగం చివరిలోనే ఉంది 39 దగ్గర దాకా 4,000 మంది పైగా జనాలు ఆ క్రౌడ్ ఉంది. ఆ క్రౌడ్ లో యేసు ప్రభు వారు సెంటర్ లో ఉండొచ్చు ఎక్కడైనా ఉండొచ్చు ఆమె కనపడదు, కాకపోతే ఆమె ప్రజెన్స్ తెలియజేయాలంటే ఆమె ఖచ్చితంగా కేకేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది అనేది నా అభిప్రాయం సార్.
చాలా చక్కగా మాట్లాడుతున్నారు మీరు. అయితే పాదాల దగ్గర పడింది అని మాట సురేంద్ర తను ప్రకాష్ కోట్ చేసిన తర్వాత దూరంగా ఉన్నాడు ఎక్కడున్నాడో తెలియదు అని భావించడం సరైంది కాదు. తర్వాత కొంతమంది శామ్యుయేల్ అంటాడు, శామ్యుయేల్ కాదు లిల్లీ రోజు గారు అంటున్నారు. అక్కడ చాలా మంది ఉన్నారు, 4,000 మంది అనే కౌంటర్ కూడా వచ్చింది, కాదు దగ్గరగా లేదేమో అని అన్నారు. దానికి ప్రకాష్ రాజే చెప్పిన సమాధానం ఇంకా క్లారిటీ చేసింది, మీరు అలా భావించడానికి లేదు ఎక్కడున్నాడు దూరంగా ఉన్నాడేమో లేదు. ఇమానియల్ అంటాడు వాళ్ళు మూవ్ అవుతున్నారు, వాళ్ళు వెళ్ళిపోతున్నారు, వెళ్ళిపోతున్నారు కాబట్టి ఆమె కేక వేస్తుంది అని అంటాడు, రీజనబుల్ గా ఉంది. సుశీల గారు అంటారు ఆమె చాలా బాధలో ఉంది కాబట్టి కేకలు వేస్తుంది. మీనాక్షి అంటారు కేక వేస్తే సమాధానం వస్తుందని. శ్రవంతి డాక్టర్ అంటారు అన్యురాలు కాబట్టి దగ్గరికి రాకుండా ఆమెను ఆపుంటారు, యేసు దృష్టిలో పడడం కోసం కేకలు వేసి ఉండొచ్చు అని అంటుంది. యేసుమణి గారు అంటారు కేకలు అంటే వేడుకోవటం అంటున్నారు. మీకేమన్నా శైలజ గారు మీకేమన్నా క్లారిటీ ఇవ్వగలిగారా ఈ డిస్కషన్ ద్వారా?
అయ్యా నేను దీనికి ఒక మాటకి నేను అంగీకరిస్తాను. మార్కు సువార్తలో మరి వచ్చి ఆయన పాదాల మీద పడింది అన్నారు కదా, ఒకవేళ ఆయన పాదాల మీద పడి ఆయన్ని వేడుకోవడం అంటే మరి పాదాల మీద పడినప్పుడు కేక వేయాల్సిన అవసరం లేదు కదా, ప్రభువా దావీదు కుమారుడు కరుణించు అని అన్నప్పుడు ఇంకా కేకతో అక్కడ అవసరం లేదు కదా అని నాకు అనిపిస్తుంది అయ్యా.
అది రేజనబుల్ రాజేష్ నువ్వు మాట్లాడాలి. వాస్తవానికి ఆమె పాదాల మీద పడిందని మార్కు సువార్త కూడా రాశాడు, కేకలు వేసింది అని చెప్పేసి మత్తయి సువార్త కూడా రాశాడు. పాదాల మీద పడ్డప్పుడు కేకలు వేసే పనే ఉంటది అని అంటున్నారు శైలజ గారు, ఏమంటావు?
తెలుసు అంటే ఆమె బాధను అటు రీతిగా వెల్లడిపరుస్తుందని అంత లోతుగా చెప్తుందని అనుకుంటున్నాను.
ఆమె బాధను వెల్లడిపరుస్తుందని నేను ఈ మాట అంటాను. ఆల్మోస్ట్ దీని మీద మనం ఒక 5 నిమిషాలు డిస్కస్ చేసి ఉంటాం. ఏమైనా దీనివల్ల ఉపయోగం ఏమన్నా వచ్చిందా ఆవిడకి, శైలజ గారికి కానీ రాజేష్ కానీ ఏమైనా ఉపయోగం ఉందో దీనివల్ల ఆమె కేకలు వేయడం మీద? అందుకోసం నేనేమంటానంటే ఇక్కడ గైడ్ లైన్స్ లో మేము రాసింది ఆరోగ్యకరమైన మేలు చేయు ప్రశ్నలు. అక్కడ మనం ఎంత మాట్లాడినా ఇవన్నీ రీజనబులే. ఆమె బాధతో ఉంది కానీ గట్టిగా ఏడ్చుండొచ్చు అరిచుండొచ్చు అన్న మాట మాట్లాడుతుంది, లేకపోతే ముందు దూరం ఉండి కేకలు వేసి ఉంటుంది, అప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఆగి ఉంటాడు, పరిగెట్టుకునేసి పాదాల మీద పడి ఉంటుంది, అప్పుడు ఏడ్చుంటది, ముందు దూరంగా ఉన్నప్పుడు కేకలు వేసి ఉంటుంది, దగ్గరికి వచ్చినప్పుడు పాదాన్ని పట్టుకుని ఏడ్చుంటది, ఊహించవచ్చు. దానివల్ల ఏంటి ఉపయోగం మనకి? నా ప్రశ్న ఏంటంటే క్వశ్చన్ మార్క్ పెడితే ప్రతిది ప్రశ్న అవుతుంది. అందుకోసం మీరు క్వశ్చన్ మార్క్ పెట్టే ప్రతి దాన్ని తీసుకోవడానికి మేము సిద్ధంగా లేం. మీరు అడిగే దానివల్ల ప్యాసేజ్ బెటర్గా అర్థం కావాలి, మీరు అడిగే దానివల్ల మేలు కలగాలి. అలాంటి ప్రశ్నలు మీరు అడగాలని గైడ్ లైన్స్ లో రాశాము కాబట్టి ఇంత మించి డిస్కషన్ అక్కర్లేదు. ఇట్లాంటి ప్రశ్నలు కూడా అడగద్దు. ఇంకేమైనా మాట్లాడుతుందమ్మా శైలజ దిలీప్ గారు మీరు?
ఏం లేదయ్యా.
ఓకేమ్మా థ్యాంక్ యూ. తర్వాత వందనాలు. తర్వాత సురేష్ బాబు సిఐ గారు, ఇక్కడ ఏమి లేదు అని అన్నారు కాబట్టి శైలజ దిలీప్ గారికి నాకు ఒక ప్రశ్న. 21వ వచనం నుంచి, తూరు సీదోను ప్రాంతాలకు ఆయన వెళ్ళాడు, కానీ తూరు సీదోను ప్రాంతాలు నాశనమైపోయిన ప్రాంతాలు అని మనం చదువుతాం. నాశనమైపోయిన ఆ ప్రాంతాలు మరలా ఇక్కడ కనబడుతున్నాయి కదా, ఇదేమన్నా మీరు ఆలోచించగలిగారా? దీన్ని ఎక్కడ చూస్తామంటే మత్త 11:21 ఇలా రాయబడింది, అయ్యో కొరజన బెస్సైద మీ మధ్య చేయబడ్డ అద్భుతాలు తూరు సీదోను పట్టణాల్లో చేయబడిన ఎడల ఆ పట్టణాల వారు పూర్వమే గోనుపట్ట కట్టుకుని బూడిద వేసుకుని మారు మనసు పొందియుందురు. అంటే ఇవి పాత పట్టణాలు, నాశనమైపోయిన పట్టణాలు అని మనం చదువుతున్నాం. కానీ ఆ ప్రాంతాల్లోకి మళ్ళీ యేసుక్రీస్తు ప్రభు వెళ్ళాడు అంటే అవి ధాన్యమేనా మీరు ఆలోచించారా? శైలజ దిలీప్ గారికి నా ప్రశ్న.
అయ్యా అంటే పాడైపోయినటువంటి ఆ పట్టణంలోకి ఎందుకు ప్రభు వచ్చారు అంటారా మీరు?
తూరు పట్టణం సముద్రంలో మునిగిపోయింది అన్న ప్రవచనాలు కూడా ఉన్నాయి. తూరు సీదోను పట్టణాలను ఆయన నాశనం చేశాడని కూడా ఉంది. జనరల్ గా నేనేమనుకున్నానంటే తూరు సీదోను పట్టణాలు సుధమ్మ గోమర పట్టణాలు లాగే అంతరించిపోయిన పట్టణాలు అన్నది ఇప్పుడు దాకా నాకున్న భావన. కానీ ఇక్కడికి వచ్చేసరికి యేసుక్రీస్తు ప్రభు ఆ పట్టణాలకు వచ్చాడు. అంటే ఆ పట్టణాలు నాశనమైపోయిన పట్టణాలు అవేనా వేరే పట్టణాలా అన్నది నేను ఆలోచిస్తా ఉన్నాను. అంత స్టడీ చేయలేదు, మీరేమన్నా స్టడీ చేస్తే చెప్పండి.
లేదయ్యా నేను అంతగా ఆలోచించలేదు.
మీరు కొంచెం అట్లాంటి విషయాల మీద ఆలోచిస్తే ఇంకా బెటర్ గా ఉంటుంది. అతను తూరు సీదోను పట్టణాలు తర్వాత ఎందుకు నాశనం అయిపోయి, వాళ్ళు చేసిన తప్పేంటి, అవి కూడా మనకు అప్పుడు అర్థం అవుతాయి. సరే మీరు తర్వాత ఆలోచించండి. ఎవరైనా మాట్లాడతారండి తూరు సీదోను ప్రాంతాలు నాశనం అయిపోయిన ప్రాంతాలు ఎలా అర్థం చేసుకోవాలి? ఆ సురేష్ అన్న
నా ప్రైజ్ అన్నా, ఈ తూరు సీదోన్ పట్టణాలు నాశనమైన ప్రాంతాల గురించి మత్తయి 11వ అధ్యాయంలో ఉంది, అలాగే యెషయా గ్రంథం 23వ అధ్యాయం అంతా కూడా కేవలం రెండు పట్టణాలు ఎలా పాడైపోయింది, ఇందా మీరు సముద్రమైన మొత్తం దాంట్లో వచ్చిందన్నా. ఈయన ఇప్పుడు వరకు మత్తయి సువార్తలో ఈయన చేసిన పరిచర్య అంతా కూడా యోధయ పట్టణాలు చేశారన్న. మొట్టమొదట అంజీలు పట్టణం, తూరు సీదోన్ అనేది అంజీలు పట్టణం. అంటే ఆయన దేవుని రక్షణ లేదా ఆయన మినిస్ట్రీ అనేది నాట్ ఓన్లీ యూదులు, అన్యులు కూడా ఉంటుందని తిరిగి చెప్పాలని అక్కడ శాస్త్రులు పరిచయలు ఉన్నారు, శిష్యులు ఉన్నారు, అన్యులు కూడా ఉన్నారు, వారందరూ కూడా తిరిగి పరచని ఉద్దేశంతో ఆయన ఈ తూరు సీదోన్ పట్టణాలకు వచ్చి మినిస్ట్రీ చేస్తున్నారు అనేది నాకు అర్థమైందన్నా. ప్రైజరేనా,
మనం సురేష్ బోసియ గారు చక్కటి విషయాలు స్టడీ చేసి చెప్తా ఉన్నారు. యెషయా 23వ అధ్యాయంలో తూరును గూర్చిన దేవోక్తి, తూరు పాడైపోయింది, సముద్రంలో మునిగిపోయింది, బాగా వర్తక వ్యాపారం జరిగిన పట్టణం అది నాశనం అయిపోయింది, అది అన్యుల పట్టణం. ఆ అన్యుల పట్టణం నాశనం అయిపోయినా ఇంకా అక్కడ ప్రజలు నివసిస్తా ఉన్నారు. వారు అన్యులు, ఆ ప్రాంతాలకు యేసుక్రీస్తు ప్రభు వచ్చాడు కాబట్టి కనాను స్త్రీ, అన్య స్త్రీ ఆయన దగ్గరకు వచ్చింది అది అన్న కొంత చక్కగా మనకు వివరణ ఇవ్వగలిగాడు. ఇంకేమైనా మీరు మాట్లాడగలిగితే మాట్లాడచ్చు.
ప్రైజ్లర్
విజయ్,
ఎజ్కేల్ గ్రంథం 28వ అధ్యాయంలో ఈ తూరు సీదోను పట్టణాల అధిపతులు ఆ దేవునితో సమానునిగా ఎంచుకుంటాడు, అంటే వాళ్లకున్న ఐశ్వర్యాన్ని బట్టి, వారు హెచ్చించబడడాన్ని బట్టి దేవునికి విరోధంగా జీవిస్తూ మేము దేవునితో సమానం అన్నట్లుగా వారు జీవించడాన్ని బట్టి దేవుని ఉగ్రత ఆ పట్టణాల మీదకి వస్తుంది సార్. అది మనకి ఎజ్కేల్ గ్రంథంలో కనబడుతుంది.
చాలా బాగుంది, చాలా చక్కగా కోట్ చేయగలిగారు. ఎజ్కేల్ 28వ అధ్యాయంలో తూరు రాజును గుర్చిన దేవోక్తి, తూరు రాజును గుర్చిన దేవోక్తిలో ఆయన అన్న మాట 18వ వచనంలో, అలాగే 28:18లో, నీవు అన్యాయముగా వర్తకము జరిగించి కలగజేసుకున్న విస్తార దోషముల చేత నీవు నీ పరిశుద్ధ స్థలమును చెరుపుకుంటువి, గనుక నీలో నుండి నేను అగ్ని పుట్టించదను, అది నిన్ను కాల్చివేయను, జనులందరూ చూచిచుండగా దేశం మీద నిన్ను బూడిదిగా చేసేదను, జనులలో నిన్ను ఎరిగిన వారందరూ నిన్ను గూర్చి ఆశ్చర్యపడుదురు, నువ్వు బుద్ధిగా నాశనమై భీతికి కారణంగా ఉంది. కాబట్టి తగలబెట్టబడ్డ పట్టణాలు అవి, సీదోను పట్టణం కోసం కూడా మాట్లాడుతున్నాడు కింద ఆయన. నాశనమైపోయిన పట్టణాలు అవి, ఆ నాశనమైపోయి తగలబడిపోయిన పట్టణాలు ఇంకా ఉన్నాయి, అక్కడ ప్రజలు జీవిస్తా ఉన్నారు, ఆ ప్రాంతానికి ప్రభు వచ్చాడు, అదొకటి మనం చూడగలుగుతా ఉన్నాం. బాగుంది, ఇక చాలు మనం ఆ డిస్కషన్. అందుకోసం నేను మీరు ఆలోచిస్తున్నప్పుడు ప్రధానమైన విషయాలు, మీరు చేసే విషయాల మీద మీరు ఆలోచిస్తే మేలు కలుగుతుంది, అదొకటి నా రిక్వెస్ట్. నెక్స్ట్ 23-24 వచనాలు సురేష్ బాబు సిఏ గారు ఏమైనా మాట్లాడతారా?
అన్నా ప్రైజ్ అన్నా, అంతా అర్థమైందన్నా నాకు, అంతా అర్థమైందన్నా, డౌట్ ఏం లేదన్నా నాకు దాంట్లో, క్వశ్చన్స్ ఏం లేవన్నా. ప్రైజ్ అన్నా,
సురేష్ బాబు సిఏ గారు క్లారిటీతో ఉన్నారు ఆయన వాక్య భాగంలో, మిగతా వారికి ఏమైనా ప్రశ్నలు ఉంటే ఆయన సమాధానం చెప్పడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. జ్యోతి సూర్యప్రకాష్ గారు మాట్లాడండి.
24వ వచనము, ఇస్రాయేల్ ఇంటి వారై నశించిన గొర్రెల యొద్దకి గాని మరి ఎవరి యొద్దకును నేను పంపబడలేదనను, మరి దీనికి కొంచెం ఆన్సర్ తెలియాలి సార్ నాకు.
అంటే మీరు వాక్యం చదివారు, ప్రశ్న అడగల, ప్రశ్న అడిగితే కదా ఆయన సమాధానం చెప్పారు.
అంటే ఇస్రాయేల్ ఇంటి వారై నశించిన గొర్రెల యొద్దకి గాని, అంటే దీనికి ఇస్రాయేల్ ఇంటి వారైన నశించిన వారు అని ఎవరని అనుకోవాలి సార్ మనం?
ఓ రైట్, బాగుంది. జ్యోతి సూర్యప్రకాష్ గారి ప్రశ్న, ఇస్రాయేల్ ఇంటి వారిలో నశించిన గొర్రెలు ఎవరు వాళ్ళు అని అడుగుతుంది తను. ఏమన్నా సురేష్ అన్న మాట్లాడచ్చు, మిగతా వారు కూడా మాట్లాడచ్చు.
అనా ప్రైజ్లాడనా, మనకి ఇస్రాయేలీని దేవుడు సెలెక్ట్ చేసినట్టుగా, వాళ్ళని బ్లెస్ చేసినట్టు మనం ఫస్ట్ నుంచి కూడా చూస్తున్నాం. వీళ్ళు ఇస్రాయేల్ అందరు కూడా తప్పుకునేట్టుగానే దేవుడు భావించినట్టు మనకి యిర్మీయా గ్రంథం 50:6 వచ్చినట్టుగానా, నా ప్రజలు త్రోవ తప్పిని గొర్రెలుగా ఉన్నారు, వారి కాపర్లు వాళ్ళ కొండ మీద తొలగిపోయి వారిని అక్కడ త్రోవ తప్పించారని చెప్పి ఆయన పాత్ర పొందడం 56 కూడా కోట్ చేస్తున్నా. అంటే మొత్తం ఓవరాల్ ఆల్ ఇస్రాయేల్ జనాంగం అంతా కూడా తప్పిపోయింది, వాళ్ళని రక్షించడానికి ఇనిషియల్ గా నువ్వు వచ్చాను అనేది ఈయన చెప్తున్నట్టుగా ఇక్కడ నాకు అర్థమవుతున్నానా పరిచయనా?
ఇంకేమన్నా మాట్లాడతారా అండి? సురేష్ బోసయ్య గారు చెప్పారు, మిగతా మాట్లాడతారా? తర్వాత ఇందాకల డిస్కషన్ లో అంటే స్తూరు సీదోను పట్టణాల డిస్కషన్ లో శామ్యూయల్ అంటాడు, బబులోను గ్రీకు సామ్రాజ్యం ద్వారా కొంతవరకు నాశనం అయ్యాయి అన్నారు. ఎజ్రా ఫైర్ నుంచి అంటాడు, నెబుకద్నెజరు అలెగ్జాండర్ ద గ్రేట్ దాడుల వలన ఈ నగరాలు కొంతకాలం శిథిలమయ్యాయి, అయితే యేసు భూమి మీద ఉన్న కాలానికి అవి మళ్ళా పునర్నిర్మించబడి అంతర్జాతీయ వాణిజ్య కేంద్రాలుగా విలసిల్లాయి. ఆ ఏరియా బాగా జనముతో బాగా ఉండేది క్రీస్తు కాలానికి. ఈ వ్యాఖ్యానాలు మాట్లాడుతున్నప్పుడు సోర్స్ కూడా మాట్లాడితే బాగుంటుంది. సో నేను దీన్ని చాట్ జీపీటీలో చూశాను, గూగుల్లో చూశాను, ఫలానా కామెంటరీలో చూశాను అన్న ముక్క కూడా యాడ్ చేస్తే మీ డిస్కషన్ మేము మీ సొంత మాటలా కాకుండా సోర్స్ గా తీసుకోవడానికి కూడా బాగుంటుంది. శామ్యూయేలు అంటాడు, సంపూర్ణంగా నాశనం చేయబడలేదు, కొంత భాగం ఉన్నది, ప్రస్తుతం అది లెబనాన్ దేశం అని కూడా తను మాట్లాడుతున్నాడు. బాగుంది బాగుంది. ఇప్పుడు ఈ పాయింట్ మీద ఏమన్నా మాట్లాడితే బాగుంటుంది, ఈ పాయింట్ మీద ఏమన్నా మాట్లాడితే బాగుంటుంది. సీదోను వారి పాపాలు మీరు చాలా చక్కగా ఆలోచిస్తున్నారండి, ఆలోచిస్తున్నారు, సమాధానాలు చెప్తున్నారు. తను ఇప్పుడు అడుగుతున్న పాయింట్ ఏంటంటే ఇస్రాయేల్ ఇంటి వారిలో నశించిన గొర్రెలు ఎవరు, ఏమన్నా మాట్లాడతారా? అది హైలైట్ కూడా చేశాను మీకు. స్టడీ టీం
అన్నా ప్రైజ్ అన్నా
సురేష్ అన్న
అన్న, అంటే ఇస్రాయేల్ ప్రజల్లో దేవు నుంచి తప్పిపోయిన వారు అనే మీనింగ్ ఉన్నా? ఇక్కడ అందరూ తప్పిపోయారు అనేదే నాకు అర్థమైంది. వారిని రక్షించడం కోసం నేను వచ్చిననే ఆవిడకి చెప్పడం కోసం అక్కడ మాట మాట్లాడారని నేను
బాగుంది. మీతో సమర్థించిన లేకపోతే ఇంకేమన్నా యాడ్ చేస్తారేమో చూస్తున్నాను. ఇంకెవరు మాట్లాడరా? ఇస్రాయేల్ ఇంటి వాళ్ళు నశించిన వారు అంటే ఇస్రాయేల్ ప్రజల్లో అందరూ తప్పిపోయారు, వాళ్ళ కోసమే మాట్లాడుతున్నాడు అని సురేష్ బోసయ్య గారు అంటారు. సరే, ఎట్లాగా మీరు రీజనబుల్ గా సురేష్ బోసయ్య గారు సమాధానం చెప్పారు. జ్యోతి సూర్యప్రకాష్ గారు మీకేమన్నా క్లారిటీ ఇవ్వగలిగారా సురేష్ బోసయ్య గారు?
సార్ క్లారిటీ వచ్చింది సార్.
మీ క్లారిటీ వచ్చింది గాడు, ముందుకెళ్ళిపోతా ఉన్నాం. ఇంకేమైనా సురేష్ బాబు సిఐ గారి పోర్షన్ 23-24 వచనాల్లో ఏమైనా మాట్లాడే ఉన్నాయా
సార్? ప్రైజ్ లార్డ్ సార్.
ప్రైజ్ లార్డ్ అమ్మా. పద్మారాం బాబు
సార్, 23 వచనంలో ఆమె కనానశ్రీ అంతగా కేకలు వేస్తున్న కాలు మీద పడినా యేసుక్రీస్తు వారు అక్కడ మౌనంగా ఉన్నట్టు అర్థం చేసుకుని ఎందుకని మౌనంగా ఉన్నారని నా డౌట్.
బాగుంది పద్మా ప్రశ్న. పద్మా ప్రశ్నతో పాటు నా ప్రశ్న కూడా నేను సురేష్ బాసయ్య గారు అడిగేది ఏంటంటే, ఈయన ఒక్క మాట కూడా చెప్పట్లా, ఆమె ఎంత బాధపడి కేకలు వేసి కాలు మీద పడతా ఉన్నా, పైగా ఏమంటాడు, నేను ఇస్రాయేల్ కోసం మాత్రం వచ్చాను, మరి ఇంకెవరి కోసం నేను రాలేదన్నట్టు మాట్లాడుతున్నాడు. మీరే దీన్ని ఎలా అర్థం చేసుకున్నారో మాట్లాడితే మాకు క్లారిటీ వస్తుంది.
అన్నా ప్రైజ్డ్ అన్నా. ఈ సందర్భం జరిగేది అన్యుల ప్రదేశంలో జరుగుతుంది తూరు సీజన్లో. అక్కడ ఆమె విశ్వాసాన్ని పరీక్షించడం కోసం అన్యులు కూడా ఈ రక్షణ అనేది ఉంటుందనేది అక్కడ ఉన్న ఆ కాంగ్రిగేషన్ జనాలందరూ కూడా తెలియటం కోసం ఆయన ఉండి ఆవిడతో మాట్లాడి ఆవిడ విశ్వాసాన్ని పరీక్షించినట్టుగా నాకు ఇది అర్థమైందన్న. అందుకే లాస్ట్ టైం 37 కూడా విశ్వాసము గొప్పదని ఆవిడని అప్రిషియేట్ చేసినట్టుగా కూడా మనం చూస్తాను. విశ్వాసాన్ని పరీక్ష వరకు అక్కడ ఉన్నారని నేను అనుకుంటున్నాను.
ఆయన ఆమెకు పట్ల జాలి లేక కాదు, కానీ ఆమె విశ్వాసాన్ని అందరికి చెప్పాలనుకున్నాడు, చూపించాలనుకున్నాడు, పరీక్షించాలి అనుకున్నాడు, కాబట్టి మాట్లాడలేదు అని అంటారు. బాగుంది మీ ఆలోచన. ఇంకేమైనా మాట్లాడతారా? స్టడీ ట్యూబ్ సురేష్ బాబు సిఏ గారితో ఏకీభవించినా, లేకపోతే ఇంకా మీరు ఆయన యాడ్ చేసినా మాట్లాడచ్చు.
సార్ ఇందాక మత్తయి సువార్త 11 అధ్యాయంలో ఆ మాట మీరు గుర్తు చేసినారు సార్, తూరు సీదోన్ల మధ్య ఇక్కడ చేయబడిన అద్భుతాలు జరిగితే పూర్వమే వాళ్ళు గోనెపట్ట కట్టుకుని మారుమనిసి పొందుతారు, అలాంటి విశ్వాసం అన్ని జనంలో ఉందని రుజువుపరచాలని పరీక్షించడానికే మౌనంగా ఉన్నారని.
ఆ విశ్వాసం రుజువుపరచడానికే మౌనంగా ఉన్నాడు. ఇక్కడ ప్రశ్న అడిగిన వాళ్ళు ఎవరు అడిగారు? పద్మారాము. నీకేమైనా సమాధానం వచ్చిందో తల్లి?
వచ్చింది సార్. ఆమె విశ్వాసాన్ని పరీక్షించడానికే ప్రభువారు మౌనంగా ఉన్నట్టు అర్థం చేసుకున్నాను.
పరీక్షించడానికి అన్న మాట బాగుంది. నేనేమంటానంటే రుజువుపరచడానికి, లేకపోతే మనకు మాదిరిగా చూపించడం కోసం ఆయన మౌనంగా ఉన్నాడన్న మాట కూడా వచ్చింది. అది ఇంకా బాగుంది. ఆమెను ఏదో శోధించడం కోసం, పరీక్షించడం కోసం కాదు, కానీ ఆమె విశ్వాసం ఎట్లాంటిదో ఇస్రాయేళ్లకు చెప్పడానికి, మనకు చెప్పడానికి ఆయన టైం తీసుకున్నాడు అనిపించింది. ఓకే, నీకు సమాధానం వచ్చింది కాబట్టి ముందుకెళ్తా ఉన్నా. ఇక్కడ నేను రెండో మాట కూడా అడిగాను సురేష్ అనని, నేను ఇస్రాయేల్ ఇంటి వారి వద్దకే పంపబడ్డాను గాని మరి ఎవరి వద్దకు పంపబడలేదు అన్నాడు. ఇప్పుడు చాలాసార్లు వినబడే మాట ఏంటంటే, ఆయన ఇంగ్లీష్ వాళ్ళ దేవుడు, ఆయన వెస్టర్న్ కంట్రీస్ దేవుడు, మా దేవుడు కాదు అన్న మాట మాట్లాడడానికి ఇది ఊతనిచ్చేదానిలా ఉంది. మీరు దీన్ని ఎట్లా అర్థం చేసుకున్నారు?
అనా ఫైజడ్ అన్న, ఓల్డ్ అబ్రహాం గారికి మనం ఆది కాండ 17 అధ్యాయం చూసినప్పుడు ఆయన బ్లెస్ చేసి ఆయన నుంచి నేషన్స్ వస్తే దీవిస్తాను అని అలా ఇస్రాయల్ తరం అంతా ఫాలో అయినట్టు చూస్తా ఉన్నా. కానీ ఈ దేవుని రాజ్యం లేదా ఆయన రక్షణ అనేది ఇస్రాయల్ వారికి మాత్రమే కాదు, అందరికి అనేది ప్రూవ్ చేయటం కోసం అక్కడ అది చెప్పినట్టుగా నాకు ఇది అర్థమవుతుంది. అంటే అది నాట్ ఓన్లీ ఇస్రాయలీస్, అందరికి కూడా ఇది ఉంది అనేది చెప్పడం కోసం అక్కడ కాంగ్రిగేషన్ కి, శిష్యులకి, ఆవిడ కూడా చెప్పడం కోసం అది అక్కడ మాట చెప్పారని నేను అనుకుంటున్నా.
ఏ అందరికి ఉంది పాయింట్ మిస్ అయింది, చదువుతా ఉన్నాను చాట్. తర్వాత ఈయన యూకే శ్రీకాంత్ అలా అని ఎక్కడ రాయబడి ఉంది అన్న అన్నాడు. అలా అన్న మాట దగ్గర నువ్వేదో ముందేదో మెసేజ్ పెట్టుంటావు, ఈలోగా చాలా మెసేజ్ పడి ఉంటాయి, అందుకోసం రెండు మెసేజ్ కలిపి పెడితే మేము చదువుకోగలుగుతాం. ఎస్ అన్న మాట్లాడండి. సురేష్
అన్న, ఇస్రాయేలు మాత్రమే కాదు మన అందరికి అన్న, మన అంటే అన్యులు, గ్రీస్ దేశస్తులు కూడా.
మీరు అంటున్నారు ఇక్కడ ఏమో అలా లేదు కదా, నేను ఇస్రాయేల్ ఇంటి వారి వద్దకే అన్నాడు, మీరేమో అందరికి అంటున్నారు, ఎట్లా తీసుకోమంటారు? అక్కడ ఉన్నదేమో మాకు అలా కనిపించట్లేదు. అలా మీకు అనిపించిన వాక్యాలు ఏమన్నా కోట్ చేయండి. ఫలానా చోట ఉంది, ఇక్కడ లేదు గాని అని అన్నారు అనుకోండి, మేము ఆలోచించగలుగుతాం. ఏమన్నా మాట్లాడతారా ఈ ప్రశ్న మీద?
సార్ మత్తయి సువార్త 28లో కూడా సమస్త జనులకు వెళ్లి సువార్త చెప్పమని ప్రభువే అన్నాడు సార్. తర్వాత లూకా సువార్త 24లో కూడా సమస్త జనముల ఆయన మార్మన్స్ అనేది ప్రకటించబడుతుంది అన్నారు సార్. ఇంకా ప్రయాసపడి భారం వస్తున్న సమస్త జనాలకు రమ్మన్నారు.
చాలు. ఇక్కడ సజీవ వాహినిలో కూడా వాళ్ళు ఇచ్చింది ఏంటంటే, యూదులు కాని వారంటే యేసుకు ప్రేమ కనికరం లోపించడం కాదు ఆయన మౌనానికి కారణం అని. తర్వాత ఈ మత్తయి సువార్త ఈ గ్రేట్ కమిషన్ లో ఆయన లోకమంతటా అన్నాడు, ఆయన తన శుభవార్తను లోకమంతటా పంపించేందుకు సిద్ధం కాకమునుపు ఇస్రాయేల్ ఆయన చేయవలసిన పని ఉంది. అందరికీ శిష్యులు చేయమన్నాడు, సర్వలోకానికి వెళ్ళి సువార్త ప్రకటించుకున్నాడు. ఇక్కడ యోహాను 3:16 దేవుడు లోకాన్ని, ఇస్రాయేల్ ప్రజలనే కాదు, ఎంతో ప్రేమించడం ఉంది. ఈ వాక్య భాగంలో మనం చదివినప్పుడు ఏంటినా అందరినీ ప్రేమించడా, ఓన్లీ ఇస్రాయేల్నేనా అని అనిపిస్తుంది. కానీ మిగతా వాక్యాలు చదివినప్పుడు మనకు ఆ స్పష్టత వస్తుంది. రిబ్కా ఆ విషయాలు కూడా కోట్ చేయగలుగుతా ఉంది. బాగుంది. ఇంకేమైనా సురేష్ బాబు సీఏ గారిని అడిగే ప్రశ్నలు ఉంటే అడగండి. ఏమి లేకపోతే నెక్స్ట్ రిబ్కా పోర్షన్ లోకి వెళ్దాం. యుకే శ్రీకాంత్ ఏమంటారంటే విశ్వాసానికి పరీక్ష అని ఎక్కడ రాయబడి ఉంది అని అన్నాడు. ఏమైనా విశ్వాసానికి పరీక్ష అన్నది సురేష్ బాబు సీఏ గారు మాట్లాడాలి. ఆయన ఏమంటాడంటే సురేష్ బాబు గారిది అన్నది 23-24 కదా, అంటే మనం మాట్లాడుకున్న ఇక్కడ మాట్లాడుకున్నాం కదా, సురేష్ బాబు సీఏ గారే శ్రీకాంత్ కి సమాధానం చెప్పాలి. విశ్వాసానికి పరీక్ష అని మీరు అంటున్నారు, దానికి ఏ వాక్యం మీద మీరు అలా మాట్లాడుతున్నారు అని అడుగుతున్నాడు.
అన్నా వందనాలన్న, ఆవిడ వాళ్ళ కుమార్తె దెయ్యం పట్టింది వదిలేస్తారని వచ్చి కేకలు వేసి అడగటం, ఆయన మౌనంగా ఉండటం, మౌనంగా ఉన్న శిష్యులు వెళ్ళి అడిగినా కూడా ఆయన మరలా ఇది ఇస్రాయేల్ ఇంటి వారికి తప్ప వేరే వారికి కాదు అన్నట్టు చెప్పినా కూడా ఆవిడ వదలకుండా, అంటే అలా అని చెప్తే ఆవిడ వెళ్ళిపోద్దేమో అనేది ఆవిడ అలా పరీక్షిస్తున్నారు. వెళ్ళిపోద్దేమో డ్రాప్ అవుద్దేమో కానీ ఆయన ఆవిడ మరింత పట్టుదలతో ఆయన దేవుడి దగ్గర విశ్వాసంతో అడిగి పొందుకున్నట్టుగా ఇక్కడ, అందుకే దానికి విశ్వాసం పరీక్ష అనేది నేను అన్నానన్నా. రైజాడన్నా
అదే ఇక్కడ అంటే ఎక్కడ అని అడుగుతున్నాడు ఆయన, ఎక్కడ ఉంది ఇక్కడ అని అంటున్నారు కదా, ఆ ఎక్కడ అని అడుగుతున్నాడు. 23 వచ్చినమైనా ఇంకేమన్నా ఉందా ఆమె విశ్వాసానికి పరీక్ష అన్న మాటకి?
పరీక్ష అని వాడింగ్ డైరెక్ట్ లేదన్నా, నీ విశ్వాసం గొప్పది అని ఆవిడ్ని అప్రిషియేట్ చేసినట్టుగా చూస్తాను. ఈ మొత్తం ఈ పారాగ్రాఫ్ బట్టి ఆయన్ని ఈ మొత్తం నా పైన 8 వచనాలను బట్టి విశ్వాసం గొప్పది అని నా కితాబు ఇచ్చినట్టుగా ఉన్నాను ఇక్కడ రాయగలనా.
కాబట్టి 28 వచనంలో నీ విశ్వాసం గొప్పది అన్నాడు కాబట్టి అందులోనే ఉంది అని సురేష్ బాబు గారు అన్నారు. బాగుంది. ఇంకేమన్నా ప్రశ్నలు అడిగేది ఉంటే అడగచ్చు మీరు. సురేష్ బాబు గారు పోర్షన్ అయిపోయింది. రిబ్కా పోర్షన్ 25-26 వచనాలు. 25-26 వచనాలు నువ్వు మాట్లాడేది ఏమన్నా ఉందమ్మా రిబ్కా?
సర్లే సార్, ఎవరైనా అడిగితే
25-26 వచనాల మీద ఫుల్ క్లారిటీతో ఉన్నాను, మీరు అడిగితే చెప్పేస్తాను అని అంటుంది రిబ్కా. మీరు మిగతా అడగచ్చు.
సార్ కృపారావు,
కృపారావు
కుక్క పిల్లలకు వేయటం యుక్తము కాదు అనేది ఎలా అర్థం చేసుకోవాలి సార్?
ఒక మాట, ఇందాక మనం ఇలా మాట్లాడాం, కేకలు వేసింది మొక్కింది అన్నాకాడ రెండింటినీ సమన్వయపరచడానికి 25 వచనంలో క్లారిటీ వస్తుంది. దూరంగా ఉన్నప్పుడు కేకలు వేసింది, దగ్గరకు వచ్చిన తర్వాత కేకలు ఏమి వేయట్లా, ముక్కి సహాయం చేయమని అడుగుతుంది. మనం దాన్ని చూడగలుగుతా ఉన్నాం. రైట్ రిబ్కా, కృపారావు ప్రశ్నకు సమాధానం ఏమని చెప్తావా?
సార్ అంటే ఇక్కడ గ్రీక్ లో పడిన వాడబడిన పదం వేరు సార్. కునారియా అంటే చిన్న కుక్క పిల్లలు, అంటే ఇంట్లో పెంచుకునే పెప్పుడు కుక్కలు అన్నారు కానీ అసహ్యంగా తీసేసి అయితే ప్రభు మాట్లాడలేదు సార్. అట్లే సజీవాహినిలో ఆయన ముఖ కవలికలు స్వరంలోని మాటను బట్టి ఆమె మళ్లీ అడగగలిగిందంటే ఆయన మాట కంటే అవి ఆమె పైన జాలినే కనబడుచున్నాయని కూడా చెప్పినారు.
ఎవరన్నా మాట్లాడతారా? పిల్లలు కుక్క పిల్లలు రెండు పదాలు వాడబడ్డాయి. అంటే పిల్లలు అంటే ఇస్రాయేలీలు, కుక్క పిల్లలు అంటే ఇస్రాయేల్ కాని వాళ్ళు. మరి ఘోరంగా అనిపించట్లేదా కుక్క పిల్లలతోటి మనలందరినీ పోల్చి మాట్లాడడం? అది ప్రశ్న. ఏమైనా మాట్లాడతారా
సార్? ప్రైజ్ లార్డ్ సార్.
జ్యోతి సూర్యప్రకాష్ గారు వేసమ్మా.
కుక్కలు అంటే దుర్మార్గులు అని కూడా మనం భావించుకోవచ్చు సార్. అది కీర్తన గ్రంథము 22:16 కోట్ చేస్తున్నాను సార్ నేను.
జ్యోతి సూర్యప్రకాష్ గారికి నా ప్రశ్న ఏంటంటే కుక్కలు అంటే అర్థం ఏంటి కాదు, మనల్ని కుక్క అని అంటే ఎంత కోపం వస్తుంది? అక్కడ ఆ పదం అలాగే ఉంది కదా, కుక్క అని పిలిచినట్టుగా ఉంది కదా, అలా అనటం ఎలా అర్థం చేసుకుందాం అని అడుగుతున్నాను. కుక్కకి అర్థం అడగట్లా, కుక్క అని ఎందుకు అన్నాడు అని అడుగుతున్నాను.
క్లారిటీ కొద్దిగా నాకు తెలియాలి సార్ అది కూడా నాకు.
ఓకే ఓకే, మిగతా కూడా మాట్లాడొచ్చండి.
సార్ ఇక్కడ కుక్క అనలే సార్, కుక్క పిల్లలు అన్నారు. కుక్క అన్న చోట వేరే పదం వాడబడింది సార్, అంటే యజమానుని బల్ల మీద నుంచి అని ఆమె మళ్ళీ అడగడాన్ని బట్టి ఆయన సాధువుగానే మాట్లాడినట్లు ఉంది
సార్. ఆయన కుక్క అనలేదు, కుక్క పిల్ల అన్నాడు, కుక్క పిల్లలు అన్నాడు, పప్పి అన్నాడు. కాబట్టి అది మరీ అంత ఘోరమైన పదం కాదు అని అంటది రిప్క. బాగుంది, కుక్క పిల్లలు అన్న మాటనే తీసుకుందాం. అయినా సరే పిల్లలు కుక్క పిల్లలు ఆ విభజన ఎందుకు ఆయనకి, అందరూ ఆయన పిల్లలే కదా.
కుక్క పిల్లల గురించి అంటే కుక్కల గురించి పందులు రెండు కూడా మత్తయి వార్త 7వ అధ్యాయం చూస్తా ఉన్నాం సార్. పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకుడి, ముత్యములను పందుల దగ్గర వేయకుడి అంటే ఒకవేళ వాటికి వేసినా వాటి విలువ తెలియదు, పోగా అది మన మీద దాడి చేస్తుందని దాంతో పోల్చినట్టుగా అర్థం చేస్తున్నాను.
ఓకే, ఆయన స్వభావాన్ని మాట్లాడుతున్నాడు అంటాం. సో నా ప్రశ్న ఏంటంటే, ఆ కుక్క వంటి స్వభావం పంది వంటి స్వభావం అన్యుల్లోనే ఉంటుందా, ఇస్రాయేల్లో ఉండదా?
అందరిలో ఉంటుంది సార్.
మరి అందరిలో ఉంటే ఈ విభజన దానికి ఎట్లా కనెక్ట్ చేస్తావు, పిల్లలు కుక్క పిల్ల అని చెప్పి విడదీస్తున్నాడు ఆయన. ఇక్కడ శామ్యూయేల్ ఒక చక్కటి విషయాన్ని కోట్ చేస్తున్నాడు. తను ఏమంటాడంటే, వాళ్ళను కుక్కలుగా యూదులు చూశారు, ఇస్రాయేల్ చూశారు. వాళ్ళు చూసిన భాషలో నుంచి ఆయన అట్లా మాట్లాడుతున్నాడు తప్ప ఆయన ఉద్దేశం అది కాదు. వాళ్ళన్ని ఇస్రాయేలీలు కుక్కలను చూసినట్టుగా చూశారు, తక్కువగా చూశారు అని అదే కారణం కావచ్చేమని శామ్యూయేల్ మాట్లాడుతున్నాడు. బాగుంది, ఆ మాటలు బాగున్నాయి. సో నేనేమనుకుంటానంటే, ఏమంటాము, ఇస్రాయేలీలు నిబంధన పిల్లలు, నిబంధన వారసులు. వాళ్ళు నా స్వకీయ సంపాద్యము అన్నాడు, నా సొత్తు అన్నాడు. అన్యులు తర్వాత యేసుక్రీస్తు ప్రభు ద్వారా ఆయన దగ్గరికి వచ్చారు, యేసుక్రీస్తు ప్రభు రక్తం ద్వారా కడగబడ్డం ద్వారా దగ్గరికి వచ్చారు. కాబట్టి గ్యాప్ ఉంది ఇస్రాయేలీలకి, ఇస్రాయేలీలు కాని వారికి మధ్య గ్యాప్ ఉంది. అది చక్కటి వివరణ ఉందా అక్కడ మీరు మాట్లాడారు. కుక్కలు అంటే ఊర కుక్కలు కాదు, వీధి కుక్కలు కాదు, ఇంట్లో కుక్కలు. ఇంట్లో పిల్లలు తింటారు, ఇంట్లో కుక్క పిల్లలు కూడా తింటాయి. ఇంట్లో పిల్లలు ఉంటారు, కుక్క పిల్లలు కూడా ఉంటారు, కానీ సమానం కాదు, వ్యత్యాసం ఉంది. ఇక్కడ వరకు కూడా వ్యత్యాసం ఉంది అన్న విషయాన్ని వారి భాషలో ఆయన మాట్లాడుతున్నాడు అన్నదాన్ని నేను భావిస్తా ఉన్నాను. ఇమానియల్ అంటాడు, డానియల్ ప్రిన్స్ బైబిల్లో, యజమాని ఒడిలో పడుకొని ఉన్న పిల్లలు, పడుకున్న కుక్క పిల్లలు, ఇవేవో బయటివి కాదు, ఒడిలో ఉన్న పిల్లలే. కానీ ఇస్రాయేలీలకి అన్యులకి వ్యత్యాసం ఉంది. 10వ అధ్యాయం వరకు వ్యత్యాసం ఉంది, లేకపోతే మత్తయి సువార్త వ్యత్యాసం ఉంది, సిలువ మరణం వరకు వ్యత్యాసం ఉంది, దాన్ని మనం చూడగలుగుతున్నాం. సరే, ఇంకా అక్కర్లేదు అనుకుంటాను. 25-26 మాట్లాడేశాము. ఈ ప్రశ్న అడిగిన కృపారావు, నీకేమైనా సమాధానం వచ్చిందా?
సమాధానం వచ్చింది
రైట్ బ్రదర్. తర్వాత 27-28 పద్మారాంబాబు, నీ వాక్య భాగాల్లో నువ్వు మాట్లాడేది ఏమన్నా ఉందమ్మా?
సార్ 27వ వచనంలో, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడు ముక్కలు తిన్ను అనే ఉంది కదా సార్, దానికి నేను స్టడీ చేశాను సార్, నాకు కొంచెం అర్థం. అంటే బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలు తిన్ను అంటే మార్కస్ వార్తలో కూడా పడవే రొట్టె ముక్కలు తిన్నాను సార్, మామూలు ఆ వర్డ్ ని క్యాజువల్ గా తీసుకోవాలా, ఏమైనా మీనింగ్ ఉందా అని నాకు డౌట్ సార్.
ఆ వర్డ్ నిన్ను పక్కన పెట్టి పడవేయబడ్డ రొట్టె మొక్కలు లేదా బల మీద మిగిలిపోయిన రొట్టె మొక్కలు అండం కంటే కూడా నీ పాయింట్ ఏంటి అక్కడ? నీకు ఆ పదం మీద మనసు పెట్టద్దు, పదాల మీదకి మనం వెళ్ళాం. ఈ ప్యాసేజ్ని అర్థం చేసుకుని ట్రై చేస్తున్నాం. పదం మీదే ప్రశ్న అయితే నేను తీసుకోను, కానీ ఏమైనా ప్రశ్న ఉంటే అడుగు.
లేదు సార్, ఆమె అన్ని సార్లు మౌనంగా ఉన్న మాటి మాటికి అడగడం వలన ఆమె విశ్వాసాన్ని దేవుడు గొప్పదిగా ఎంచి స్వస్థపరిచినట్లుగా అర్థం చేసుకున్నాను సార్.
నువ్వేం అర్థం చేసుకుందావు అడగట్లా, నువ్వేమన్నా ప్రశ్నలు ఉన్నాయా లేకపోతే డౌట్లు ఏమి లేవు, క్లియర్. పద్మారాం బాబు క్లారిటీతో ఉంది, ఎవరైనా ఏమైనా అడిగితే ఆమె చక్కగా మిగతా వాళ్ళకి కూడా సహాయం చేయగలుగుతుంది. ఏమైనా అడుగుతారా? పద్మారాంబాబు ప్యాసేజ్ లో ఏ ప్రశ్నలు లేవు, అందరికి అన్ని అర్థమయ్యాయి అని నేను భావిస్తా ఉన్నాను. మీరేమి మాట్లాడతలేదు కాబట్టి ఏమైనా ఉంటే అడగండి. రైట్, ఏమి లేవు. నా ప్రశ్న పద్మారాంబాబుకి, నా ప్రశ్న 27వ వచనం నుంచి, కుక్క పిల్లలు పిల్లలు తినే రొట్టె ముక్కలు తింటారు అన్న మాట దగ్గర మళ్ళీ అదే పాయింట్, తక్కువ చేసి మాట్లాడతా లేదా, తక్కువ చేసి మాట్లాడుతున్నట్టుగా తీసుకోకూడదా, ఏమంటావు?
లేదు సార్, ఇంతకుముందు మాట్లాడినట్టు అవి వాళ్ళు పెంచుకునే పెంపుడు కుక్కల్లాగానే వాళ్ళతో క్లోజ్ గా తన ఒడిలో పెట్టుకుని తినిపించంటే చాలా క్లోజ్ గా ఉన్నట్టే కదా సార్, అందుకని నేను అర్థం చేసుకున్నది తక్కువ చేసే అని దేవుడు మాట్లాడలేదు అని అనిపించుకున్నాను.
బాగుంది, నీ ఆలోచన బాగుంది. వాళ్ళేదో పిల్లలు తిన్నవి తింటున్నారు అని నెగిటివ్ గా అనుకునే బదులు పిల్లలు తినేవి తినే అవకాశం వాళ్ళకు కూడా వచ్చింది. ఆమెమి నేను సిగ్గుపడతలా, తనాని స్త్రీ బాబు ఎట్లాగా మరి పిల్లలు తింటారు, అవి మిగిలిపోయినవి, ఒక పిల్లలు కూడా తింటాయి కదా, ఆ మిగిలిపోయినవి ఏమన్నా ఉంటే మాకు పెట్టండి అని ఆమె ఆశతో అడుగుతుంది తప్ప తక్కువ చూపుతోటి మాట్లాడుతున్నట్టు కాదు అని పద్మ అంటుంది. బాగుంది, నీ ఆలోచన బాగుంది. అనిల్ అంటాడు, తక్కువ చేసి మాట్లాడినా ఆమె విశ్వాసం తక్కువ కాలేదు, తక్కువ చేసి మాట్లాడినా తక్కువ కాలేదు. సరే, సుధాకర్ అంటాడు, కుక్క పిల్లలకు కూడా ఆయన యజమానుడు. బాగుంది, కుక్క పిల్లలకు కూడా ఆయన యజమాను. దీవెనాదేవ ప్రసాద్ గారు అంటారు, తక్కువ చేసిన ఆమె విశ్వాసం కోల్పోతుందా అని పరీక్షించినట్టు ఉంది. సరే, ఇక సరిపోద్ది, మనుషులకన్నా కుక్క పిల్లలను ఎక్కువగా చూసుకుంటారు ప్రజెంట్. సందీప్ అన్నాడు, మనుషులకంటే కుక్క పిల్లలకి ఎక్కువ ప్రాధాన్యత ఉంది, వాళ్ళని మంచం మీద పడుకోబెట్టుకుంటున్నారు, ఒళ్ళో పెట్టుకుంటున్నారు, వాళ్ళ వెనకాల తిరుగుతున్నారు, ముద్దాడుతున్నారు, కుక్క పిల్లలు ఏమి తక్కువ కాదు అని తను అంటాడు. సరే, బాగుంది, ముందుకెళ్తున్నాను. మరి సరే, ఆ పద్మారాంబాబు పోర్షన్ అయిపోయింది. తర్వాత 29:30 రాజేష్, నీ పోర్షన్ నువ్వు మాట్లాడేది ఏమన్నా ఉందా?
సార్ ఏం లేదు సార్.
తను క్లారిటీతో ఉన్నాడు రాజేష్, మీరు ప్రశ్నలు అడిగితే సమాధానం చెప్పగలుగుతాడు. ఏమన్నా ప్రశ్నలు అడుగుతారా? ఇరవై తొమ్మిది 30లో ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? ఈవెన్ స్టడీ టీం వాళ్ళు అన్మ్యూట్ అయ్యి లేవు అని మాట్లాడచ్చు, లేదా ఎవరికి వాళ్ళు పక్క వాళ్ళ కోసం మీరు ఆలోచన చాట్ బాక్స్ లో లేవు అని రాయొచ్చు. అప్పుడు అందరూ క్లారిటీతో ఉన్నారు, మనం ఇక్కడ ఆగడం అనవసరం, ముందుకెళ్ళిపోతాం. లేకపోతే ఎవరన్నా అడుగుతారేమో వెయిట్ చేయాల్సి వస్తుంది. కృపారావు మాట్లాడు
సార్. ఇక్కడ 30 వచనం ఉంది సారీ, 30 వచనంలో కుంటివారు నడుచుటే గుడ్డివారు చూచుటే జనసమూహం ఆశ్చర్యపడ్డారని చూస్తున్నాం సార్. అనేక మందిని తీసుకొచ్చి ఆయన పాదముల మీద పడవేసినారు అన్నారు. పడవేసినారంటే పాడైపోయిన వాటిని పడేస్తారు కదా సార్, దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి?
ఆయన పాదాల వద్ద పడవేసిరి అన్న మాటని మళ్ళా అలాగే ఉంది, ఏదో తక్కువ చేసినట్టుగానే ఉంది. దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఆయన దగ్గరికి తీసుకొచ్చారు అన్న మాట బాగానే ఉండేది, ఆయన పాదాల దగ్గర పడేశారు అన్న మాటని ఎలా అర్థం చేసుకుందాము అని తను అడుగుతున్నాడు. 30 వచ్చిన రాజేష్ ఏమైనా మాట్లాడతావా?
సార్ ఇక్కడ పడవేశారంటే నేను మామ తీసుకుని వచ్చి అక్కడ ఉంచారని అనుకుంటున్నాను.
పడేశారు అన్న మాట దగ్గర వాళ్ళు ఏదో దిమ్మరిచ్చి కొదేసి పడేశారని కాదు, కాని తీసుకొచ్చారు అన్న భావే భావనే అని తను అంటాడు. ఇంకేమైనా మాట్లాడతారా? మిగతా వాళ్ళు ఇంకొకరు మాట్లాడితే బాగుంటుందేమో. పడవేశ్వరి అన్న మాట దగ్గర ఇక్కడ ఏమంటారు, క్యాస్ట్ దెమ్ డౌన్ అట్ జీసస్ ఫీట్ అంటే పడేశారు అన్నట్టుగానే కేజీవీలో ఉంది. ఏమన్నా మాట్లాడతారా? పడేశారు అన్న మాట దగ్గర విలువ లేని వారిగా అట్లా అయితే కనిపిస్తున్నాయి, అలాగేమన్నా తీసుకోవచ్చా? పుట్ దెమ్ డౌన్ అట్ హిజ్ ఫీట్ ఇదైతే బాగుంది. పుట్ దెమ్ డౌన్ అట్ దేర్ ఫీట్ అంటే ఆయన పాదాలు పట్టుకుని వేడుకునేటట్లుగా, కనాని స్త్రీ ఎట్లాగైతే పాదాలు పట్టుకుని వేడుకుంటుందో అట్లాగే ఆయన పాదాల మీద పడి వేడుకోండి అన్నట్టుగా వాళ్ళు తీసుకొచ్చారు అన్నట్టుగా ఉంది. దాన్ని మనం ఆలోచిస్తే బాగుంటుందేమో. ఏమైనా మాట్లాడతారు ఇక్కడ? మీనాక్షి అంటారు పడవేశారు అంటే పూర్తి భారం ఆయన మీద వేశారు అని. ఆనంద్ అంటాడు వీళ్ళ బాగు చేసుకోవడం మా వల్ల కాదు బాబు, నువ్వే మాకు దిక్కు అని అర్థం. విజయలక్ష్మి గారు అదే అంటున్నారు. ఎజ్రా అంటాడు స్వస్థత కేవలం యేసు పాదాల దగ్గరే దొరుకుతుంది అని వారి నమ్మకం నమ్మారు అంటాడు. సరే, గారా మాణిక్యం గారు ఏదన్నారు, జబ్బులతో విసిరి ఉన్నారా, జబ్బులతో విసిగి ఉన్నారు కాబట్టి అలా రాయబడిందనా? ఓకే. శామ్యుల్ అంటాడు నివేదిక్ మహాప్రభు అని దాని అర్థం అంటాడు. సరే, ఏమన్నా కృపారా ఏమన్నా నీకేమన్నా క్లారిటీ ఇవ్వగలిగామా?
ఓకే ఓకే సార్, క్లారిటీ వచ్చింది సార్.
అంటే
విసిగిపోయింటారు కాబట్టి పూర్తి భారం ఇక ఆయనే, ఆయన తప్ప వీళ్ళని ఎవరు బాగా చేయలేరనే ఉద్దేశంతో అక్కడ వేసేస్తారు అనేది నేను అర్థం చేసుకున్నాను.
ఉద్యమ్ డౌన్ అన్న మాట దగ్గర పాదాన్ని పట్టుకుని మహాప్రభు నువ్వే మాకు ఆధారం అని పూర్తి భారం వేశారు అన్నట్టుగా తీసుకోవచ్చు. బాగుంది. టైం 6:23 అయిపోయింది. రేపు మనం దీని మీద కంప్లీట్ చేయాలి. ఇప్పటికి మనం నలుగురు డిస్కస్ చేస్తాం, 5 డిస్కస్ చేసి ఇంకా 5 మిగిలిపోయారు. అయినా సరే రేపు కంప్లీట్ చేయాలి కాబట్టి మనకు రేపు టైం ఉంది కాబట్టి రేపు చూద్దాం. ఒక్కటి తీసుకుంటాను, తర్వాత క్లోజ్ చేద్దాం. సురేంద్ర 31 వచ్చిన మీద ఏమన్నా మాట్లాడేది ఏమన్నా ఉందా?
లేదు సార్, నాకంతా క్లియర్గానే ఉంది సార్.
సురేంద్ర చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు, మీరు అడిగితే చెప్తాడు. ఏమన్నా మాట్లాడతారా సురేంద్ర వాక్యం మీద? ముప్పై ఒకటో వచ్చిన ఏమైనా మాట్లాడతారా? సురేంద్రకు నా ప్రశ్న డౌట్స్ ఏమీ లేవు అని సురేష్ బాస్ ఏ గారు సమాధానం చెప్తున్నారు, రెస్పాండ్ అవుతున్నారు. దయచేసి స్టడీ టీమ్ వారు మీరు అన్మీట్ అయ్యి మాట్లాడకపోతే కనీసం చాట్ బాక్స్ లో డౌట్ లేవంటే ముందుకెళ్ళిపోతాం టైం తీసుకోకుండా, లేకపోతే ఏమైనా అడుగుతారేమో అని ఎదురు చూస్తూ ఉండాలి. దానివల్ల తలనొప్పి, టైం వేస్ట్ అవుతుంది. జ్యోతి సూర్యప్రకాష్ గారు,
అంటే ఇక్కడ చివరిలో ఇస్రాయేల్ దేవుని మహిమ పరచరి అంటే వారు ఇస్రాయేల్ దేవుని ఎరుగురు కదా సార్, వారు అన్యులు, వారు అక్కడ మహిమ పరచరి అనే దానికి క్లారిటీ రావాలి సార్ నాకు.
ఇస్రాయేల్ దేవుని మహిమ పరచరి అన్న మాట దగ్గర వాళ్ళు అన్యులు కదా, ఇస్రాయేల్ దేవుని ఎరగరు కదా, మహిమపరిచారంటే వాళ్ళకి ఎట్లా అర్థం చేసుకోమంటారు అని అడుగుతున్నారు. సురేంద్ర మాట్లాడతా ఏమనండి.
సార్ ఇప్పుడు వాళ్ళు ఇజ్రాయెల్ దేవుణ్ణి ఎరగరు కాబట్టే కదా సార్ ఇక్కడ అద్భుత కార్యాలు ఇవన్నీ చూసి వాళ్ళు ఆయన్ని ఆయన మహిమ ఇజ్రాయెల్ దేవుడు ఇంత గొప్పవాడా అనే విషయాన్ని వాళ్ళు మహిమపరిచే స్థాయికి వాళ్ళు వెళ్ళిపోయారు. అంటే ఇక్కడ మనకి లోకసువార్త 5:25 కూడా మనకి పక్షవాయు ఉన్న అతన్ని బాగు చేసినప్పుడు కూడా అక్కడ ఉన్న జనం కూడా ఆయన్ని మహిమపరుస్తూ భయపడ్డారు ఇంత గొప్ప దేవుడా అనే విషయం అప్పుడు తెలుసుకున్నారు ఆయన ఇజ్రాయెల్ దేవుని గురించి వాళ్ళు తెలుసుకున్నారు అని నా అభిప్రాయం సార్.
బాగుంది. ఇజ్రాయెల్ దేవుడిని వాళ్ళు ఈ అద్భుతాల ద్వారా తెలుసుకున్నారు అని అంటాడు. ఎవరైనా మాట్లాడతారా ఇక్కడ ఎందుకు ఎక్కడా ఈ పదజాలం కనబడదు? ఇక్కడే ఎలాగా ఇజ్రాయెల్ దేవుడు అని అందరి దేవుడు అన్నట్టుగా కాకుండా కొందరి దేవుడు అన్నట్టుగానే రాయబడింది. ఏమైనా ఆలోచిస్తారా?
అక్కడ ఈ మత పెద్దలు శిష్యులు తర్వాత అన్యులు వీళ్ళందరూ కూడా ఉన్నారన్నా, అందరు కూడా క్లారిటీ ఉన్న మత పెద్దలు ఎంతవరకు కూడా దేవుని ఇజ్రాయెల్ దేవుడుగానే వాళ్ళు చెప్పడం కిందకి ప్రీచ్ చేయడం కూడా జరుగుతుందని అక్కడ ఆ సందర్భంలో ఆ సమయంలో అది కాదు అందరికీ దేవుడు అనేది ప్రీచ్ చేయడం కోసం ఈయన అక్కడ చేయటం. అప్పుడు అక్కడ అన్యులు వాళ్ళకు కూడా అప్పటి వరకు ఈయన ఇజ్రాయెల్ దేవుడు అని ఒక ఫీలింగ్ తో ఉన్నారు. అప్పుడు వాళ్ళు ఇజ్రాయెల్ దేవుడిని మహిమపరిచారు సూచించారనే మీనింగ్ అక్కడ రాశారన్న ప్రజలన్న.
బాగుంది, ఆలోచన బాగుంది. నేను సురేష్ అని ఇంకో ప్రశ్న అడుగుతున్నాను. అంటే ఇప్పుడు ఇజ్రాయెల్ దేవుడు ఈ స్వస్థతలు చేయగలిగాడు అన్న మాట వాళ్ళు చూసి మహిమపరిచారు. అంటే అన్యుల దేవుళ్ళు స్వస్థతలు చేయలేరు అని భావన అలాగే అర్థం చేసుకోవచ్చు అంటారా? అన్యుల దేవుళ్ళు స్వస్థతలు చేయలేరా?
అంతేనా, వారందరూ కూడా అక్కడ ఆ అన్యుల ప్రాంతంలో అనేక మంది రోగగ్రస్తులను తీసుకొచ్చి ఈయన దగ్గర పాదాల దగ్గర పెట్టి బాగు చేయించుకున్నారంటే అక్కడున్న వాళ్ళకున్న అన్ని దేవతలు వాళ్ళు బాగు చేయలేపారు అనేది అర్థం వస్తున్నా. ఈవిడ కూడా ఎంతో విశ్వాసంతో అన్యురాలు అయినప్పటికీ కనానసరి ఎంతో విశ్వాసంతో ఆ కూతుర్ని రక్షించుకోగలిగింది అని అక్కడ దేవుని చేత. వాళ్ళందరూ కూడా ఈయన విశ్వాసం ఉంచారు, వాళ్ళ దేవుడి మీద విశ్వాసం లేక యేసుక్రీస్తు ప్రభువారి మీద విశ్వాసం ఉంచినట్టుగా అర్థం అవుతున్నానా ప్రైజ్ అడగా.
కాబట్టి ఏ దేవుడు మనుషుల్ని బాగు చేయలేడు ఇజ్రాయెల్ దేవుడు తప్ప అని ఈ వాక్యం అర్థం వస్తుంది. కానీ చాలా సార్లు ఈ ఇతర విశ్వాసాలకు చెందిన వాళ్ళు మొక్కుకుంటారు, గుళ్ళుకి వెళ్తారు, తలనేనాలు ఇస్తారు, తర్వాత మేలు జరిగింది అంటారు. దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? అది వాళ్ళ జరగదు అని అంటారా? కొన్నిసార్లు మిగతా దేవతలు కూడా చేస్తారు అని మనం అర్థం చేసుకోవచ్చా? సరైన మాట్లాడతారా స్టడీ టీం?
సరే, ఇక్కడ ఈ సందర్భంలో 31 మనం చూస్తే అక్కడ వాళ్ళు ఆరాధించేటువంటి దేవతలు కావచ్చు దేవుళ్ళు కావచ్చు వాళ్ళు చేయలేని కార్యాలు ఇక్కడ వాళ్ళ కళ్ళారా వాళ్ళు చూశారు. అన్యులైనప్పటికీ కుంటివారు నడవటం, గుడ్డివారు చూడటం, మోగవారు మాట్లాడటం ఇవన్నీ చూశారు కాబట్టి వాళ్ళు ఇజ్రాయేలీ దేవుడు గొప్పవాడని దేవుని మహిమపరిచినట్లుగా నాకు అర్థమైంది సార్.
కృపారావు, నేను అక్కడ అర్థమవుతుంది కానీ నేను ఏమడుగుతున్నానంటే, అంటే ఇజ్రాయేలు దేవుడి దగ్గర తప్ప ఇంకే దేవుడి దగ్గర స్వస్థతలు జరగవు అని భావించాలని అడుగుతున్నాను.
అవును సార్, ఇంకేరే ఏ దేవుడి తక్కువ కూడా స్వస్థతలు జరగవు. ఈ దేవుడు స్వస్థతలు చేసేవాడు, అద్భుతాలు చేసేవాడు అనేది నా ఉద్దేశం.
అంటే మిగతా దేవుళ్ళు అన్నమాట దగ్గర మిగతా దేవుళ్ళు నమ్ముతున్న వాళ్ళు కూడా మాకు మేలు జరిగింది, మాకు కలిసి వచ్చింది, మాకు ఆరోగ్యం కుదిరిపడింది, అట్లాంటి సాక్ష్యాలు కూడా వింటాం కదా. పైన మీ అనుభవాల్లో ఏసఐ దగ్గర కూడా స్వస్థత దొరుకుతుంది, వేరే దేవుళ్ళ దగ్గర కూడా స్వస్థత దొరుకుతుంది, శరీర స్వస్థత ఎవరి దగ్గర అయినా దొరుకుతుంది, కానీ ఆత్మరక్షణ ఏసఐ దగ్గర మాత్రమే దొరుకుతుంది అని అంటే ఓ అది ఇది బాగానే ఉందిలే అనుకోవచ్చు. లేదు లేదు, శరీర స్వస్థత కూడా యేసుక్రీస్తు ప్రభు దగ్గరే దొరుకుతుంది అన్న ఏమన్నా మనం భావించాలా ఈ వాక్యం నుంచి అని అడుగుతున్నాను.
సార్ అన్ని దేవతల దగ్గర దొరికే తాత్కాలికం అనేది అభిప్రాయం సార్. అది మళ్ళీ రిపీట్ అవ్వచ్చు.
అక్కడ దొరుకుతాయి అంటావా సురేంద్ర?
అంటే దొరుకుతాయండి. ఇప్పుడు ఇజ్రాయేలీల్ని ఐగుప్తు నుంచి బయటకు తీసుకొచ్చేటప్పుడు మోషగా చేత దేవుడు చాలా అద్భుతాలు చేయించారు సార్. అదే అక్కడ ఉన్న శకుని గాళ్ళు కూడా కొంతవరకు చేయగలిగారు. దాన్ని ఓవర్కమ్ చేసేది మన దేవుని ఇచ్చే స్వస్థత అనేది నా అభిప్రాయం సార్.
బాగుంది, నీ పాయింట్ చాలా బాగుంది. నేను అడుగుతుంది అదే, ఐగుప్తులో శకున గాండ్లు కూడా వాళ్ళు మిరాకిల్ చేయగలిగారు. ఈ రోజు కూడా మనం చాలా సార్లు ఇదే పాయింట్ మాట్లాడితే మా దేవుడు మాకు మేలు చేశాడు అన్న మాట కూడా వాళ్ళు మాట్లాడతారు. మేము కూడా అద్భుతాలు చూసాము అన్న మాట వాళ్ళు మాట్లాడతారు. కానీ ఇక్కడ ఇస్రాయేల్ దేవుడు మహిమపరిచర్య అన్న మాట దగ్గర అంటే ఇలాంటి కార్యాలు చూడలేదు అని అనుకోవాలా, లేకపోతే అసలుకి మిగతా దేవీ దేవతల దగ్గర ఏమీ జరగవు అనుకోవాలా అని నేను అడుగుతున్నాను. కొంత సురేందర్ క్లారిటీ ఇచ్చాడు, అక్కడ కూడా జరుగుతాయి, అక్కడ ఏమీ జరగకుండా వాళ్ళు ఒట్టిని వెంబడించట్లేదు అని తను మాట్లాడుతున్నాడు. ఇంకేమైనా మాట్లాడతారా
సార్? ప్రైజ్ లార్డ్ సార్, నేను మాట్లాడు సార్.
మాట్లాడు విజయ్.
సార్, ఈ ఈ పాఠ్యభాగంలోనే మనం చూసుకున్న దాంట్లో కనాను స్త్రీ ఏసయ్య దగ్గరకు వచ్చి ప్రభువా దావీదు కుమారుడా అని అంటుంది. అంటే ఆయన ప్రభు అని, ఆయన మెస్సే అని ఆ ఇస్రాయేలు ప్రజలు మాట్లాడుకునేది ఖచ్చితంగా కనాను ప్రజలకు కూడా తెలిసి ఉండొచ్చు. రెండోది 24వ వచనంలో నేను ఇస్రాయేలు ఇంటి వారైన నశించిన గొర్రెల యొద్దకే గాని మరి ఎవరి యొద్దకు నేను పంపబడలేదు అంట. యేసు ప్రభు వారు కూడా నశించిన వారిని రక్షించడానికి వచ్చాను అని యేసు ప్రభు వారు అక్కడ చెప్తున్నారు. అంటే సువార్త ప్రకటించబడుతూ ఉంది అనేది కూడా ఇక్కడ మనం గమనించాలని నాకు అర్థమైంది సార్. సో ఆ సువార్త ప్రకటిస్తూనే ఆ వచ్చిన వారిని, సమస్యల్లో ఉన్నవారిని, రోగుల్ని ఆయన స్వస్థపరిచారు కాబట్టి వారికి కూడా అక్కడ సువార్త అందించబడింది కాబట్టి ఇస్రాయేలీల దేవుడే నిజమైన దేవుడని ఆ ఇస్రాయేలీ దేవుణ్ణి మహిమపరిచారని నాకు అర్థమైంది సార్.
బాగుంది విజయ్, నీ ఆలోచన బాగుంది. ఆయన సువార్తకు సహాయకరంగా ఉండడానికి అద్భుతాలు చేశాడు, అద్భుతాలు మాత్రమే చేయలేదు, అద్భుతాలు చేయడం ద్వారా తన వైపు వాళ్ళ అటెన్షన్ గెయిన్ చేశాడు. తర్వాత ఎక్కడా దొరకని రక్షణ సువార్తను ఆయన అందించాడు అని విజయ్ మాట్లాడతాడు. బాగుంది. సో నేను భావించేది ఏంటంటే అండి, ఈ గుడివికి వెళ్ళేవాళ్ళు, మొక్కులు మొక్కుకునేవాళ్ళు, తాయితలు కట్టించుకునేవాళ్ళు కూడా వాళ్ళు రిలీఫ్ పొందినట్టుగా, వాళ్ళు మేలు పొందినట్టుగా మనం వింటాం. కానీ ఇందాకల సహోదరుడు ఎవరు సురేంద్ర చెప్పినట్టుగా దేవుని శక్తి అంత ప్రభావం, ఈవెన్ ఫిజికల్ హీలింగ్స్ లో కూడా సాతాను పీడించేవాడిలా ఉన్నాడు, భావించేవాడిలా ఉన్నాడు. వాడు విడిపించేవాడు, రక్షించేవాడు కాదు. కానీ అలా భ్రమపరుస్తాడు, నేను మేలు చేస్తాను అని అంటాడు. మేలు చేయడు వాడు స్వభావం కాదు, వాడు కిడే చేస్తాడు. కానీ అరాకొరా మేలులు వాళ్ళు పొందుకుని మా దేవుడు గొప్పవాడు అన్నట్టుగా వాళ్ళు భావిస్తున్నారు. రెండోది ఆత్మీయ విషయాల్లో పూర్తిగా జీరో, రక్షణ విషయంలో పూర్తిగా జీరో అని మనం భావిస్తే బాగుంటుంది అన్నది నా ఆలోచన. రేపు ఇక్కడితో బైబిల్ స్టడీ మనం ఆపుకుందాం. తర్వాత చాట్ బాక్స్ లో కొంత రెస్పాన్స్ ఇచ్చారు. ఎంత బాగా రెస్పాన్స్ ఇచ్చారంటే లిలీ రోజు గారు అంటారు, అపవాది కూడా చేస్తాడు, వాడి శక్తి దేవుడి దగ్గర నుంచి పొందుకున్నదే. తెసలోనిక పత్రికలు రాయబడ్డ మాడారంటే వారిని భ్రమపరిచే శక్తి దేవుడు ఇచ్చాడు, కాబట్టి మబ్బు పెట్టడానికి, మోసం చేయడానికి వాడు చేస్తాడు. కానీ దేవుని శక్తి అంత ప్రభావవంతమైనది కాదు అన్నట్టుగా తను మాట్లాడుతూ ఉన్నారు. కొంత శక్తి ఉండవచ్చు అని మాట్లాడుతున్నారు. శామ్యుయేల్ అంటాడు ఆస్క్లేపియర్ చిహ్నం, అంటే మెడికల్ డిపార్ట్మెంట్ వారి యొక్క సింబల్లో గ్రీకు వారు పాములు స్వస్థత చేస్తాయి అన్నది కూడా వారి నమ్మకం. వారి స్వస్థతలు అందుకే ఏమంటాం, అన్ని ఈ వేప దాంట్లో ఆయుర్వేదం ఉంది, వేప మొక్కలు లేకపోతే తులసి మొక్కలు, వాటి ద్వారా కూడా హెల్త్ బాగా అవుతుంది. వాళ్ళు లేదు అని కాదు, కానీ అది దేవుని శక్తి కాదు, దేవుడిచ్చిందే. దేవుడికి మహిమ చెందాలి. ఇక్కడేమో దేవుడికి మహిమ వచ్చింది, అది మనం తను మాట్లాడుతున్నాడు. బాగుంది. దేవదేవతలు చేయలేని కార్యాలు స్వస్థతలు దేవుడు చేయగలరు, మీనాక్షి అంటారు. చాలా చక్కగా సురేష్ రిపోర్ట్ చేస్తున్నాడు. వియ్యూరు అపొస్తలు కర్రీ 8:11 కోట్ చేస్తూ ఆ గారడీ సీమోను వారిని మభిపెడుతున్నాడు, విభ్రాంతి పరుస్తున్నాడు, ఈవెన్ మెస్సయ్య అన్నట్టుగా విభ్రాంతి పరుస్తున్నాడు. ఆ విషయాలు తను మాట్లాడుతున్నాడు. అదే సంధ్యారానికి ఏమంటారంటే, ఒకే ఒక్క దేవుడు, ఇంకే దేవుడు లేడు, ఒకే ఒక్క దేవుడు ఇంకే దేవుడు లేడు అన్న మాట ఒకవేళ అనిపిస్తే వాళ్ళు ఆ గుళ్ళకి వెళ్ళరు. ఆ గుళ్ళకి వెళ్ళి ఆ పూజలు చేసి, ఇప్పుడు కూడా చూడండి చాలా సార్లు ఎన్నికలకు ముందు పూజలు చేస్తూ ఉంటారు, హోమాలు చేస్తూ ఉంటారు. దాని ద్వారా వాళ్ళు గెలుస్తారు కూడా, గెలవరు అని కాదు. అందుకోసం ఇంకేమి లేవు అని అనుకోవటం సరైనది కాదు అని అంటారు. అనురాధ అంటారు, దేవతల్లో నీ వంటి వాడు లేడు. అవును, ఆయన మహిమ ఆయన ప్రభావంతో పోల్చినట్టు మనకు అర్థమవుతుంది. ఓకే, బాగుంది. మీరు బాగా ఆలోచిస్తున్నారు, బాగా ఆలోచిస్తున్నారు. ఓకే, బాగుంది. ఇక్కడతో మనం ఆపేద్దామండి, రేపు ఇంకా ఆలోచిద్దాం. ఈ ప్రశ్నల మీద కొంత ఆలోచనలు పడ్డాం, టైం ఉంది. రేపు ఆలోచించి రేపు కంక్లూజన్కి వెళ్దాము. ఇక్కడతో మనం సందీప్ అంటాడు, సాతాను స్వస్థత చేయగలడా, నా ప్రశ్న అదే, సాతాను స్వస్థత చేయగలుగుతాడా అని. ఒకవేళ ఏమీ చేయని వాడిని ఎందుకు లోకం ఇంతగా వెంబడిస్తా ఉంది, వాడు ఏమీ చేయకుండా ఉంటాడా, ఏమీ ఇవ్వకుండా ఉంటాడా, అది రేపు మనం ఆలోచిద్దాం. రేపు మీరు ఆలోచించండి. ఇక్కడతో మనం ముగించుకుందాం. ఎవరైనా ఒకరు స్టడీ టీం నుంచి సమయం తీసుకుని విన్న వాక్య తలంపులను బట్టి ఒకరు స్తుతులు చెల్లించాల్సిందిగా ఆహ్వానిస్తున్నారు. జ్యోతి సూర్యప్రకాష్ గారు తీసుకోండి అమ్మా.
దేవుని పరిశుద్ధనామం మేము కలుగును గాక. వైభవిస్తుడు నిమిత్తం స్థుతులు చెల్లించుకున్నాము. మహాపరిశుద్ధుడివి, కృపా కనికరముల మన ఆయన, జీవాధిపతివి, జీవగల మా తండ్రి, మీకు స్తోత్రం 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 చెల్లించుకుంటున్నాను నా తండ్రి. నీకు చిన్నకు తండ్రివి, సమాధానకర్తవి, రాజులకు రాజువి, ప్రభువులకు ప్రభువుడు నాయన, మీ పదనాలు చెల్లించుకుంటున్నాను. ఈ దినమైన ప్రభా మీరు మాకు ఇచ్చిన ఈ గొప్ప ధన్యతను బట్టి మీ పదనాలు చెల్లించుకున్నాను. ఈ దినమైన ప్రభా బైబుల్ స్టడీ గ్రూప్ బైబుల్ స్టడీ నిమిత్తం తండ్రి, మరి ఇంతవరకు ఆయన మత్తయి సువార్త 15:21 నుంచి తండ్రి 31 వరకు తండ్రి ఎవరికి ఇచ్చిన తలాంతులు ప్రభా, ఎవరికి ఇచ్చిన జ్ఞానాన్ని ప్రభా మీరు వారి ద్వారా మీరు వాడుకున్నారు నాయన, దీన్ని పదనాలు చెల్లించుకుంటున్నాను. ప్రభా ప్రతి ఒక్కరు తండ్రి ధైర్యంగా మాట్లాడే కృపను మీరు అనుగ్రహించారు, అందరి బట్టి మీ పదనాలు స్థుతి స్తోత్రం చెల్లించుకున్నాను తండ్రి. ఇంకను ప్రభా మీరు ధైర్యాన్ని మీరు మాకు అనుగ్రహించమని వేడుకుంటున్నాయినా. ముందున్న సమయాన్ని నా తండ్రి మీకు అప్పగించుకుంటూ యేసునామన ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి.
ప్రైజ్ లాడ్ అమ్మా. సమయం తిరిగి అడ్జస్ట్ వరకు అప్ చెప్తా ఉన్నాను.